నేను ఆత్మబంధువుగా ఒకటి పూజ, రెండు జపము, మూడు ధ్యానము. మన మతంలో సాంప్రదాయంగా వచ్చే ఈ పూజ, జపము, ధ్యానం, ఈ పూజ వల్ల ప్రయోజనం, జపం వల్ల ప్రయోజనం, ధ్యానం వల్ల ప్రయోజనం మనస్సును పవిత్రం చేసుకోవటానికి. మనస్సు పవిత్రం కావాలి, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. అంటే మనోనిగ్రహం లేకుండా మనం ఈ లోకంలో ఏం సాధించలేము. పరలోకం సరే సరే, ఆధ్యాత్మిక అభివృద్ధి సరే సరే, మనోనిగ్రహం లేకుండా ఈ లోకంలో కూడా మనం ఏం సాధించలేము. మనం ఈశ్వరుడి పాదాలని ధ్యానం చేయటం, ఆయన నామాన్ని జపించటం, ఆయన రూపాన్ని పూజించటం, వీటన్నిటి యొక్క ప్రయోజనం మన మనస్సుకి పవిత్రత చేకూర్చుకోవటం. అంటే మనస్సు పవిత్రం కాకపోతే మనం ఎన్ని సాధనలు చేసినా మనస్సు స్వాధీనం కాదు. పవిత్రమైన మనస్సు స్వాధీనంలోకి వస్తున్నా కానీ పవిత్రం కాని మనస్సు మన స్వాధీనంలోకి రాదు. అంటే మనస్సుని పవిత్రవంతం చేసుకోవడానికి సాధన యొక్క ప్రయోజనం. తర్వాత అహంభావరహితంగా జీవించటమే తపస్సు అని. అంటే మనకి ఒకటి వాక్కు, రెండు శరీరం, మూడు మనస్సు. మన వాక్కులో దోషం ఉండటానికి వీల్లేదు, మన చేతలో దోషం ఉండటానికి వీల్లేదు, మనకు వచ్చే తలంపుల విషయంలో అవి దోషపూరితంగా ఉండకూడదు. మనస్సు వచ్చే తలంపులు దోషపూరితంగా ఉంటే, వాక్కు దోషపూరితంగా ఉంటే, చేత దోషపూరితంగా ఉంటే, దోషంతో నిండి ఉంటే ఆ జీవుణ్ణి అశాంతి, దుఃఖము, వేదన వెంటాడుతాయి. అది వాక్కులోంచి విడుదల పొందాలి. మన వాక్కులో దోషం ఏముందో చూసుకుని, దోషం ఉంటే ఆ దోషం గురించి వాక్కుని విడుదల చెయ్యాలి. అలాగే చేతలో ఏదైనా దోషం ఉంటే, శారీరక సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏమైనా దోషం ఉంటే అందులోంచి శరీరాన్ని విడుదల చెయ్యాలి. మన మనసులోకి వచ్చే తలంపుల విషయంలో ఏమైనా దోషపూరితంగా ఉంటే ఆ తలంపులలోంచి విడుదల పొందాలి. అశుభవాసన తగ్గించుకుంటూ శుభవాసన పెంచుకుంటూ రావాలి. అశుభకర్మలు తగ్గించుకుంటూ శుభకర్మలు పెంచుకుంటూ రావాలి. విచారణ మంచిది, ఆత్మవిచారణ మంచిది, శాస్త్రజ్ఞానం మంచిది, ధ్యానం మంచిది, సత్సంగం మంచిది, సత్పురుషులతో సహవాసం మంచిది. వీటిలన్నిటి వల్ల ముందు మనిషిలోనూ మూర్ఖత్వం తగ్గుతుంది. కేవలం మనకి అకాడమిక్ ఎక్సలెన్స్ వల్ల, లేకపోతే మన ఇంట్లో ధనం వల్ల మనిషి యొక్క మూర్ఖత్వం తగ్గదు. ధనం వల్ల తగ్గదు, మన బళ్ళు చదువుకోవటం వల్ల కేవలం మనిషికి మూర్ఖత్వం తగ్గదు. అది సత్పురుషుడి సహవాసం వల్ల, భక్తులతోటి సహవాసం వల్ల, ఈశ్వర చింతన వల్ల మనిషికి మూర్ఖత్వం తగ్గుతుంది. మూర్ఖత్వం ఎప్పుడైతే తగ్గిందో మనలో, అప్పుడే మనం వివేకవంతంగా జీవించటానికి అలవాటు పడతాం. అంచేత అహంభావరహితంగా, దేహ భావన రహితంగా అలా జీవిస్తే అది తపస్సు అని భగవాన్ శ్రీ రమణ మహర్షి నిర్వచనం చెప్పారు. కేవలము తపస్సు అంటే ఇంద్రియాలని ఎండింపు చేయటం కాదు, కేవలం దేహాన్ని ఎండింపు చేయటం కాదు. దేహము నేను అనే తలంపు, అసలు యోగం ఎందుకంటే దేహము నేను అనే భావన, దేహము నేను అనే తలంపుని తొలగించటమే యోగము యొక్క ప్రయోజనం. జ్ఞాన సముపార్జనలో పూర్తిగా మనకు అమృతానుభవం కలగకపోయినా, ఆత్మజ్ఞాన సముపార్జనకి మనం ప్రయత్నం చేస్తుంటే ఎంతో కొంత శాంతి, ఎంతో కొంత సుఖం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ధనం ఉన్న చోట ఎంతో కొంత చింత ఉంటుంది, అలాగే జ్ఞానం ఉన్న చోట ఎంతో కొంత శాంతి ఉంటుంది. ఇక్కడ రమణస్వామి చెప్పింది ఏంటంటే, ఆ జ్ఞాన సముపార్జన అనేది నీకు దైవ కృప లేకుండా జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి బుద్ధి కూడా నీకు కలగదు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనే బుద్ధి కూడా నీకు కలగాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వర అనుగ్రహం ఉండాలి, శాస్త్రానుగ్రహం ఉండాలి. అంటే ఏదైనా భగవద్గీతలో భగవంతుడు ఒక వాక్యాన్ని చెప్పాడనుకోండి, అదే ఒక జ్ఞాని కానీ, ఒక ఋషి కానీ, ఏదైనా ఒక మహాత్ముడు కానీ, ఒక మహర్షి కానీ ఏదైనా ఒక వాక్యం చెప్పాడనుకోండి, మీరు ఏదైనా మంచి వాక్యాలు వింటే, మంచి వాక్యాలు చదివితే గ్రంథంలో అది మననం చేయాలన్నమాట. అందుకే విదిలేచిన కదా మనం ఏదో సినిమా పాటలు వినేది ఎదురైతుంట కదా. అలాగే మీరు ఒక మంచి మాట ఒక శాస్త్రంలో చదివినప్పుడు, లేదా ఒక గురువు మీ గురువు ఏదైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు, దాని హృదయంలోకి తీసుకుని మననం చేయాలి. ఆ భగవంతుడు చెప్పినటువంటి మాటలు మననం చేయగా చేయగా మీ మనస్సుకి, మీ మనస్సు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖమైన మనస్సుకి ఆత్మానుభవం ఎలాగో కలుగుతుంది. సరే సరే, అలా అంతర్ముఖం అవటం ప్రారంభించేటప్పటికే మనస్సు మీకు సుఖం తెలుస్తుంది, శాంతి తెలుస్తుంది, ఆనందం తెలుస్తుంది. ఇప్పుడు ఈ పూజ, జపము, ధ్యానము వీటి ప్రయోజనం ఏమిటంటే, మన మనస్సు సహజంగా విషయాన్ని చింతిస్తాం, లోకాన్ని చింతిస్తాం, విషయాన్ని ఎక్కువ చింతిస్తుంటుంది. ఆ విషయ చింతనలోంచి ఆత్మ చింతనలోకి, దైవ చింతనలోకి దాన్ని మళ్లించటమే పూజ యొక్క ప్రయోజనం, జపం యొక్క ప్రయోజనం, ధ్యానం యొక్క ప్రయోజనం. విషయ చింతనం వల్ల మనస్సు బాహ్యముఖానికి వెళుతుంది. మనస్సు ఎప్పుడైతే బాహ్యముఖానికి వెళ్ళిందో అది దుఃఖపడుతుంది, నష్టపడుతుంది, కష్టపడుతుంది. ఒక మనిషికి 1,000 కోట్ల రూపాయలు డబ్బున్నా వరకు ఉందనుకోండి, అలాగే వాడికి 10 డాక్టరేట్ డిగ్రీలు ఉన్న చదువులు, వాడికి ఎకనామిక్స్ ఎక్సలెన్స్ ఉన్నప్పటికీ మనస్సు బాహ్యముఖానికి వెళితే అంటే దుఃఖం పోగు చేసుకొస్తుంది, ఏదో నష్టాన్ని తీసుకొస్తుంది, ఏదో కొరతను తీసుకొస్తుంది, ఏదో విరుతిని తీసుకొస్తుంది. అది దేహం ఉండగా దుఃఖపడితంగా ఉంటుంది మనస్సు, బాహ్యముఖమైన మనస్సు. దేహం మరణించాక అది పారిలోకాలకి ప్రయాణం అవుతుంది. మనం ఎంతవరకు చదువుకున్నామో మన దగ్గర డబ్బు ఎంత ఉంది అది ముఖ్యం కాదు. సాధకుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ మనస్సు బయటికి వెళ్తుందా లోపలికి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. మనస్సు లోపలికి వెళితే సుఖం, మనస్సు లోపలికి వెళితే శాంతి, మనస్సు లోపలికి వెళితే ఆనందం, మనస్సు లోపలికి వెళితే మోక్షం, మనస్సు బాహ్యానికి వెళితే దుఃఖం, మనస్సు బాహ్యానికి వెళితే వేదన, మనస్సు బాహ్యానికి వెళితే రోదన. అంతేకాదు మనస్సు బాహ్యానికి వెళితే బంధన, బయటికి వెళితే బంధం, లోపలికి వెళితే మోక్షం. ఎప్పుడు కూడా మీకు రజోగుణం, తమోగుణం, వేగం ఎక్కువ ఉన్నప్పుడు మనస్సు బాహ్యముఖానికే వెళుతుంది. సత్వగుణం ఉన్నప్పుడు మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. సత్వగుణం లేకుండా జ్ఞానం కోసం ఎవరైనా ప్రయత్నం చేసినా జ్ఞాన సముపార్జన సాధ్యము కాదు. ముందు ఫండమెంటల్ గా సత్వగుణాన్ని సముపార్జించుకోవాలి. సత్వగుణాన్ని సముపార్జించుకోవాలంటే టాలరెన్స్ ని, సహనాన్ని, ఓర్పుని ప్రాక్టీస్ చేయాలి. సహనాన్ని ప్రాక్టీస్ చేయకపోతే, ఓర్పుని ప్రాక్టీస్ కనుక చేయకపోతే మనకు సత్వగుణం రాదు. సత్వగుణం ఆలోచన పెంచుతుంది, వివేకం పెంచుతుంది, హృదయం యొక్క లోతుల్ని పెంచుతుంది. సత్వగుణం హృదయానికి దారి చూపిస్తుంది. దారి చూపించడమే కాదు, నీ మనస్సు హృదయంలో నిలబెట్టేట్టు చేస్తుంది. ఉదాహరణకి నిందని స్తుతిని సమానముగా చూచుకోవాలి అని చెప్పాడు. మన సేవ సేవ అంటాం, సేవ ఒకటే కలిపి సేవ కూడా అవసరం. మనకి ఒక సేవ ఒకటే కలిపి మన మీద మనకు విశ్వాసం అవసరం. మన మీద మనకు విశ్వాసం లేకుండా దేవుడి మీద మాకు విశ్వాసం ఉందని చెప్పినా ఆ వాక్యం నమ్మటానికి వీలు లేదు. ముందు నీకు సేవ కంటే నీకు సేవ ఉండాలి. సేవ మంచిదే, అంతకంటే మంచిది సేవ. నీ సేవే నీకు లోచూపు కలగజేస్తుంది. అంటే పిరికి వాళ్ళకి, బలహీనులకి, బద్ధకస్తుడికి ఆత్మజ్ఞానానికి అడుగులు కాదు అని కట్టుపనిషత్తు చెబుతుంది. ముందు మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకుండా, ఆత్మబలం లేకుండా నీకు ఆత్మజ్ఞానం ఉదయించదు, జ్ఞానం అది అవనే అవదసం. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ముందు మనం చేస్తున్న పని మీద, మనం చేస్తున్నటువంటి సాధన మీద ముందు మనకు దాని మీద విశ్వాసం, సాధన బలం మీద మనకు విశ్వాసం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం చేస్తున్న సాధన మీద మనకు మనకే విశ్వాసం లేనప్పుడు అది సాధ్యం కాదు. మనకు విశ్వాసం ఉంటేనే అది సాధించగలం. ఫెయిత్ కూడా చాలా ముఖ్యం. అందుచేత ఆత్మాన్వేషణ చేయాలన్న కోరిక దైవ కృప వలనే కలుగుతుంది. ఆత్మ అంటే ఎవరో కాదు, ఆత్మ అంటే ఈ దేహం ఆత్మ కాదు. దేహానికి ఏదో పేరు ఉంటుంది, దేహానికి ఏదో రూపం ఉంటుంది. ఆ రూపము ఆత్మ కాదు, ఆ పేరు ఆత్మ కాదు, ఆత్మ ఏ రూపం కాదు, ఆత్మ ఏ పేరు కాదు. ఇది వెడి తీసుకుంటే మీకు ఇప్పుడే జ్ఞానం కలదు. ఇది బాగా అర్థం చేసుకోండి. నీకేదో రూపం ఉంది, అంతే కదా పేరు. ఎర్రమ్మ, పుల్లమ్మ, సుబ్బమ్మ వారు, లేకపోతే వాజ్పేయి గారు, ఇంకొకరు ఇంకొకరు ఇంకొకరు, కృష్ణకాంత్ గారు, వాజ్పేయి, ఏ పేర్లు ఉంటాయి కదా మనిషి, ఏ పేరు. ఆ రూపము ఆత్మ కాదు, ఆ పేరు ఆత్మ కాదు. ఈ రూపానికి ఆ పేరుకి ఏ సంబంధం లేదు. ఆత్మ ఈ రూపము కాదు, ఈ పేరు కాదు. ఈ మధ్యలో ఆత్మ ఎప్పుడు అది అలాగే ఉంది. అది ఎలాగ ఉండాలో అది అలాగే ఉంటుంది. అది కొత్తగా మనం ఎప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా అది అలాగ ఉంది. అంటే అది మనమై ఉన్నాం. అయితే ఈ పేరు, ఈ రూపము అహంభావం ఎంత నిజమో అది అంతే నిజం. అహంభావం అనేది మనకి గాఢ నిద్రలో మనం దేహభావం లేకుండా ఉన్నాం, అహంభావన లేకుండా ఉన్నాం. కానీ మనం ఉన్నాం అక్కడ. అక్కడున్న స్థితికి ఈ దేహభావనకి అహంభావనకి ఎట్టి సంబంధం ఉండలేదు. గాఢ నిద్రలో ఏ ఆత్మ అయితే మనలో ఉందో జాగ్రత్త వ్యవస్థలో కూడా అదే ఉంది. అది నువ్వు జాగ్రత్త వ్యవస్థలో ప్రయత్నం చేసి నువ్వు అనుభవంలోకి తెచ్చుకో. అదే చివరి స్థితి. అప్పుడు నీకు ఆనందం, శాంతి నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఆ చైతన్యం అనుభవంలోకి వచ్చినప్పుడు ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా సుఖమే. శరీరం ఉంటే సుఖం, శరీరం ఉన్నా ఒకటే, శరీరం లేకపోయినా ఒకటే, లోకం కనిపించిన ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే. వారికి గోయినితోటి కనుక కన్నీనితోటి కనుక పని లేదు. ఆ చైతన్య అనుభవం దేహం ఉండగా ఎవడైతే బ్రాహ్మణ స్థితిని పొందాడో వాడికి దేహానికి జీవించడానికి మరణించడానికి ఉన్న భేదం జారిపోతుంది. మనకు మరణం అంటే భయం ఇష్టం. మరణం అంటే ఎందుకు భయం ఇష్టం అంటే ఇంకా ఉండము అని అనుకోవటం వల్ల. అంటే మరణం అంటే భయం అవుతాడు. అసలు మరణానికి జీవితానికి ఏమి భేదం లేదు. అసలు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నామో మరణించిన తర్వాత కూడా అలాగే ఉంటాం. అసలు మరణానికి జీవితానికి భేదం లేదన్న విషయం ఎప్పుడు అనుభవిస్తుంది అంటే నీ హృదయంలో చైతన్యం నీకు తానుగా వ్యక్తమైనప్పుడు, నీకు అది అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు జీవితానికి మరణానికి విసుమంతయు ముళ్ళంతయు చింతాకంతయు భేదము లేదన్న అనుభవం నీకు స్పష్టంగా అరచేతిలో ఉన్న వస్తువు నీకు ఎంత స్పష్టంగా గోచరిస్తుందో అంత స్పష్టంగా నీకు అనుభవంలోకి వస్తుంది. మన పూర్వీకులు ఏం చెప్పారు, నీకు ఆత్మస్థుతి పరనందా వద్దని చెప్పారు. వాళ్ళు చెప్పిన సూత్రాలు డైరెక్ట్ గా పరోక్షంగా ప్రత్యక్షంగా మన ఆత్మజ్ఞాన సముపార్జనకు చెప్పారు వాళ్ళు. ఎవరింటికే వెళ్ళి కూర్చున్నా వాళ్ళు వాళ్ళు పొగుడుకుంటా ఉంటారు, ఎవరినొకరు తిడతా ఉంటారు. ఈ రెండు రోగాలు మన అందరికి ఉన్నాయి, పెద్ద రోగాలు. ఈ మన హాస్పిటల్కి వెళ్ళి బాగాలించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రెండు రోగాలు మనకంటే ఎక్కువ ఉంటాయి డాక్టర్లు. అదే ఈ రెండు రోగాలతో బాధపడుతుంటే ఈ మన మన ఈ రోగాలు అలాగే తీసుకురావడం. అయితే అది ఆత్మశుద్ధి పరంగా హాస్పిటల్కి వెళ్ళిపోగొట్టుకునే కాదు. ఆత్మస్థుతి పనికి రాదు, పరమైన పనికి రాదు అని మన పూర్వీకులు ఎందుకు చెప్పారని మీకు అర్థమవుతుందా. ఇందులో ఇండైరెక్ట్ గా రెండు తగ్గించుకుంటే మనకి చైతన్యం అనుభవంలోకి వస్తుంది. ఎందుకు చేతండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మిమ్మల్ని మీరు స్తోత్రం చేసుకుంటున్నారనుకోండి, దేహము నేననే తలంపు మీకు పెరిగిపోతుంది. మీరు ఇతరులను అర్థమా, ఎవరినొకరిని ఇతరులను విమర్శిస్తున్నారనుకోండి, ఇతరులను విమర్శిస్తూ కూర్చుంటున్నారనుకోండి, అప్పుడు కూడా దేహము నేననే భావన పెరిగిపోతుంది. అంటే ఈ భూమి మీదకి, ఈ ప్లానెట్ మీదకి ఎందుకు వచ్చాము, ఆ పని మర్చిపోతున్నాం. ఏం దాట్ల వల్ల ఆత్మస్థుతి పరణంద వల్ల. అంటే మీరు వాడు నాకు అపకారం చేశాడు, వీడు నాకు అపకారం చేశాడు అని మీరు అనుకుంటూ ఉంటారనుకోండి, ఎవరికి అనుకోండి. మీకు తెలియకుండా మీకు వైరభావం వచ్చేస్తుంది. అలా అనుకోవటం మానేస్తే మీకు వైరభావం నశిస్తుంది. వైరభావం ఉంటే మనసు బాహ్యమతానికి వచ్చేస్తుంది. అంటే రమణ మహర్షి గారు నేనెవడన్న పుస్తకంలో ఒక మాట చెప్పారు. ఒక మనిషి ఎంత చెడ్డవాడైనప్పటికీ వాడిని ద్వేషించవద్దు అని చెప్పారు. దీని కారణం ఏంటంటే వాడిని ద్వేషిస్తుంటే మీ మనసు బాహ్య మకానికి వెళ్ళిపోతుంది, మీరు నష్టపోతారు. అంటే భగవంతుడితోటి అనుభవం పెంచుకోవాలి, ఈశ్వరుడితో మనకి ఉన్న అనుబంధం పెంచుకోవాలి. ఆ ఈశ్వరుని చింతన వల్ల, ఈశ్వర ధ్యానం వల్ల, ఈశ్వర నామాన్ని స్మరించడం వల్ల మన విషయ చింతనలోంచి విడుదల పొందుతాం. విషయ చింతనలోంచి విడుదల ఎప్పుడైతే పొందామో అప్పుడు ఈ మనస్సుకి హృదయాకారం చెందుతుంది. ఇది ధనం వల్ల చదువు వల్ల వచ్చేది కాదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ధనం వల్ల చదువు వల్ల వచ్చేది కాదు, బాహ్యమైన ఏదో ప్రక్రియల వల్ల వచ్చేది కాదు, లేకపోతే నుయ్యి తగ్గించడం వల్ల, గోడ కట్టించడం వల్ల వచ్చేది కాదు. దానివల్ల పుణ్యం రావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వస్తువు తాలూకు జ్ఞానం నీకు వచ్చినప్పుడు అది తెలుస్తుంది. కానీ బయట చేసే పనుల వల్ల నీకు పుణ్యం రావచ్చు, కానీ జ్ఞానం రాదు. జ్ఞానం వస్తేనే కానీ నీకు సుఖం లేదు, శాంతి లేదు, మోక్షం లేదు, ఆనందం లేదు. మనం చేసే పని ఖర్చుత్వం లేకుండా చెయ్యాలి. మీకు వ్యక్తి భావన ఉందని కూడా మనకు పూర్తిగా 100 రూపాయలు అజ్ఞానంగా ఉన్నట్టు. ఒకసారి మనకి పెర్ఫెక్షన్ లేకపోయినా పెర్ఫెక్షన్ లో ఉన్నాం అనుకుంటాం. లోపల క్యాన్సర్ రోగం పెట్టుకుని నాకు క్యాన్సర్ లేదు, క్యాన్సర్ లేదు అనుకుంటే నష్టపోతాం. అలాగే మనకి ఇక్కడ ఏదో ఒక రూపంతో, ఒక పేరుతో తాదాత్యం ఉందనుకోండి, ఆ మనిషికి అజ్ఞానం విడిచిపెట్టదు వాడు. అంటే మన బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ ఒకటే సరిపోదు, ఇంప్రెషనల్ గా ఉండాలి బిహేవియర్. ఒకసారి రామకృష్ణ పరమహంస గారు ఇలా 10 మంది కూర్చున్నారు, ఆయన ఎక్కువ నొలక మంచం మీద కూర్చున్నవారు, నొలక మంచం మీద కూర్చుని బాధ చెప్తూ ఉన్నారు. కాశీలో పలానా డాక్టర్ ఉండి గంగా నది దగ్గర, ఆ డాక్టర్ ఎవరో కట్టించినారు అన్నారు. ఆ కట్టించిన ఆవిడ అక్కడే ఉన్నారు. సడన్ గా లేచి ఆవిడ మౌనంగా ఉంటే సరిపోయి, నేనే కట్టించినానని ఆవిడ లేచి ఉంటున్నారు. నేనే పోగొట్టుకోవాలి నా బోధ లక్ష్యం అదే అన్నారు. అంటే నేనే ఆఫ్ చేసుకోలేకపోయారు. ఆవిడ ఎవరు కట్టించినారు అంటే కట్టించినప్పుడు అక్కడ కూర్చున్నారని ఆయన తెలుసు. అంటికి అడిగిన ప్రశ్న, ఆవిడ పైకిగా కామ్ గా కూల్ గా ఉండగలమని చూశారు. ఆవిడ సడన్ గా ఘాట్ కాశీలో బెనారస్ లో గంగానగర్ నేనే కట్టించినాను. ఆ నేను మనం ప్రతిదానికి నేను వాడక ఎక్కువ మనకు. అంటే ఇక మనం చేయవలసింది ఏంటంటే, ఉపవాసాల వల్ల ఇది వచ్చేది, దేహాన్ని ఎండింపజేయటం అని ఇది రాదు. దేహాన్ని ఎండింపజేస్తే రాదు, ఆ వ్యక్తి భావాన్ని ఎండింపజేయాలి, అహంభావాన్ని డ్రైఅప్ చేయాలి. అదే దానికి నీళ్లు పోస్తున్నాం, డ్రైఅప్ చేయటం మానేసి అహంభావన మూలంలో నీళ్లు పోస్తున్నాం మనం. అదేలా పోతుంది, అది నశించదు. అంటే డే టు డే లైఫ్ లో వ్యక్తి భావన తగ్గించుకోవాలి, తర్వాత ఇంటెలిజెంట్ బిహేవియర్ తో పాటు ఇంప్రెషనల్ బిహేవియర్ ఉండాలి. ఎప్పుడైతే నీకు ఆ వ్యక్తి భావన తగ్గుతుందో, అంటే దేహము నేను అనేటువంటి ఆ వ్యక్తి భావన, ఆ నేను అనే భావన, దేహానికి పరిమితమైన బుద్ధి నీకు ఎప్పుడైతే శ్రోత నశిస్తుందో నీ బిహేవియర్ ను బట్టి, నీకు సడన్ గా దేహ బుద్ధి నశిస్తుంది, ఎప్పుడు ఒక శుభ ముహూర్తంలో ఎప్పుడు ఈశ్వర అనుగ్రహంలో ఆ శివుడి యొక్క అనుగ్రహంలో నీకు శివబుద్ధి కలుగుతుంది. శివబుద్ధి ఆత్మబుద్ధి, చైతన్య బుద్ధి, అదే బ్రాహ్మీ బుద్ధి. అంటే ఏదైనా మనం ప్రమాణంగా తీసుకున్నప్పుడు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, లేదా గురువు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకోవాలి. అది మననం చెయ్యాలి. అది మననం చేస్తే మనస్సు నశిస్తుంది. గురువు చెప్పిన మాట, ఈశ్వరుడు చెప్పిన వాక్యాన్ని మనం మననం చేయకపోతే మన మనస్సు నశించదు. ఆత్మాన్వేషణ చేయాలన్న కోరిక కలగటమే అసలు ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుభవం పొందాలి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందాలి అనేటువంటి ఆ కోరికని కలగటం. ఈశ్వరానుగ్రహం లేకుండా నువ్వు ఈశ్వరుని చింతించలేవయ్యా. మనం ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకోవాలి. మనం ధనం సంపాదిస్తే బజార్లో ఉన్న వస్తువు కొనుక్కోవటం ఎంత తేలికో, ఈశ్వరానుగ్రహాన్ని సంపాదిస్తే ఈశ్వరుని పొందటం కూడా అంతే తేలిక. ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించిన తర్వాత అది ఆపరేట్ అవటం ప్రారంభిస్తుంది. అనుగ్రహాన్ని మనం ఆపరేట్ చేస్తాం ఉంటుంది. ఈశ్వరానుగ్రహం ఆపరేట్ అవుతుంది, అది మనకు తెలుస్తా ఉంటుంది, మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది ఎలాగ ఆపరేట్ అవుతా ఉంటుంది, అది మీకు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. సాధన చేసేవాడికి అది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, సాధకుడికి తెలుస్తూ ఉంటుంది. అంటే నీకు ఈశ్వరానుగ్రహం లేకుండా నువ్వు ఈశ్వరుని చింతించలేవు. ఏదైనా ఒక మంచి పని చెయ్యాలైనా ఒక సత్పురుషుల యొక్క ప్రేరణ ఉండాలి, భక్తుల యొక్క ప్రేరణ ఉండాలి, లేదా ఈశ్వరానుగ్రహం ఉండాలి, లేదా మంచి పని చెయ్యాలన్న బుద్ధి కూడా మనకి కలగదు. అదే రామకృష్ణుడు చెప్పేవాడు. రామకృష్ణుడు ఏమని చెప్పాడంటే, సాధకుడు ఒక అడుగు ఎదక వేస్తే, ఒక అడుగు ఎదరక వేస్తే సాధన చేసి భగవంతుడు 9 అడుగులు ఎదరకు వస్తాడు. భక్తుని ఎంబరాజ్ చేసుకోవడానికి, భక్తుడికి తన స్వరూపం ఇవ్వటం కోసం. అదేవిధంగా నువ్వు కొంతవరకు నువ్వు చెయ్యి. కొంతమంది జీవితం పొడుగునే ఎలాగా ప్రయత్నం చేయాలంటూ ఉంటారు, ఎంతో కాదు, నువ్వు కొంతవరకే ప్రయత్నం చెయ్యి. కొంతవరకు నువ్వు ప్రయత్నం చేస్తే ఈశ్వరుని హృదయంలో ఉన్నాడు అని, జడ వస్తువు కాదు ఈశ్వరుడు, లోపల ఉన్నాడు, పనిచేస్తున్నాడు, మనలాగా పనిచేస్తున్నాడేదైనా సైలెంట్ గా పనిచేస్తున్నాడు, ఇతరులు గుర్తించాలని అనుకోవటం లేదు. మనకు అహంభావన ఉంది కాబట్టి మనం చేసే పని ఇతరులు గుర్తించాలని అనుకుంటాం. చాలా చోట్ల ఈ బిల్డింగ్ల మీద పేర్లు రాస్తూ ఉంటారు, ఆ పేర్ల కోసం పేజీలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే మనకి రూపబుద్ధి నామబుద్ధి ఎంత బలహీనంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. మనకు సాధన చేయటం ప్రారంభిస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనకు రూపబుద్ధి లేదు, నామబుద్ధి లేదని అనుకుంటాం, కానీ అందులోంచి విడుదల పొందటానికి మన సాధన ప్రారంభించినప్పుడు తెలుస్తుంది ఎంత బలంగా ఉందో రూపబుద్ధి నామబుద్ధి మనకి. ఇప్పుడు మామూలుగా సాధన చేయకపోతే ఏమి తెలియదు మనకి. అంటే మన కంట్రోల్ ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం, మన హృదయంలో ఉన్నాడు, సోమరతనంగా లేడు, పని లేకుండా లేడు, పని చేస్తున్నాడు, పనికి ఆయనకి హాలిడే కూడా అక్కర్లేదు. మన హృదయంలో ఉన్న దేవుడికి హాలిడే అక్కర్లేదు, తర్వాత చావుకు కూడా హాలిడేస్ అక్కర్లేదు. ఇలా ఆదివారం అంటే ఇవాళ చావు రాకూడదంటే కుదరదు, చావుకి హాలిడేస్ ఉండవు. హృదయంలో నిలిచాడు, మనకు హాలిడేస్ కావాలి, కానీ హృదయంలో నిలిచాడుకి హాలిడేస్ అక్కర్లేదు, నిరంతరము పని చేస్తూనే ఉంటాడు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని పని, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆ దేహాన్ని ఆడిస్తూ ఉంటాడు, కానీ పని చేస్తున్నాడు, కానీ ఆయనకు గుర్తింపు అక్కర్లేదు. గుర్తింపు ఎందుకు అక్కర్లేదు అంటే ఇతరులు తనకు లేరు. ఇతరులు అహంభావానికి ఇతరులు ఉన్నారు కాబట్టి అహం బాబు గుర్తింపు కోరుతుంది. ఇతరులే లేని వస్తువుకి ఇతర గుర్తింపునే సమస్యలు లేదు. అంటే మనం లోపల ఈశ్వరుడు ఎలా పనిచేస్తున్నాడు, గుర్తింపులతో పని లేకుండా ఎలా పనిచేస్తున్నాడు, తర్వాత సైలెంట్ గా ఎలా పనిచేస్తున్నాడు, ఆ ఈశ్వరుడు ఎలా పనిచేస్తున్నాడు, అలా పని చేయటం కనుక మనం నేర్చుకుంటే ఆయన అనుగ్రహం మన శిరస్సు మీద వర్షిస్తుంది. అంటే అన్వేషణ నువ్వు చేస్తున్న కృషి కృప కింద మారుతుంది. నువ్వు కంగారు పడకు, నువ్వు కొంతవరకే ప్రయత్నం చెయ్యి. ఎఫర్ట్ చేస్తే ఎఫర్టే ఎఫర్ట్లెస్ స్టేట్కి తీసుకువెడుతుంది. నువ్వు కొంతవరకే ప్రయత్నం చేయి, నీకు సరిపోతుంది. నువ్వు కొంతవరకు ప్రయత్నం చేస్తే కొంత మనసు ఆ ఈశ్వరుడి చేతికి మనం నెమ్మదిగా ఈ మనస్సును తీసుకు మనస్సుని విషయ చింతల నుంచి విడుదల చేసండి. ఆ గుహ దాకా తీసుకెళ్లి హృదయ గుహ ఉంది, అక్కడ ఒక గుహ ఉంది లోపల. ఆ గుహలో ఉన్న ఈశ్వరుడి పేరు గుహేశుడు. అయితే నీ గుహేశుడు ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు. నువ్వు ఎంతవరకు చేయంటే నీ మనస్సు విషయ చింతనలో తిరుగుతుంది కదా, బాహ్య చింతనలో ఉంది, లోక చింతనలో ఉంది. తర్వాత ఇంకోటి లోకం నిజమనుకున్నంత కాలం నువ్వు ఎంత సాధన చేసినా మనసు ఏదో రూపంలో బయటకు వచ్చేస్తా ఉంటుంది. ఈ నామరూపాత్మైనటువంటి జగత్తు నీకు ఎంతకాలానికి నిజం కింద కనిపిస్తుందో నేను ఏదో మరిపించేసి నీ మనసు బయటకు వచ్చేస్తా ఉంటుంది. లోకం నిజం అనుకున్నంత కాదు, లోకమే నిజం, లోకమే సర్వస్వం, ఈ లోకం తప్పించేమీ లేదు, ఇదే మోక్షం, ఇదే శాంతి, ఇది తప్పించేమీ లేదు అనుకున్నంత కాలం నీ మనసు ఏదో రకంగా బయటకు వచ్చేస్తుంది. ఎంత సాధన చేసినా లోకం నిజం అనుకున్నంత కాలం మనసు బయటకు వస్తూనే ఉంటుంది. అయితే నువ్వు ఎంతవరకు సాధన చేయాలంటే, ఎంతవరకు ప్రయత్నం చేయాలంటే, ఆ విషయ చింతనల నుంచి దాన్ని విడుదల చేసి ఈ విద్యగా నేను మచ్చిక చేసుకోవాలి. మీరు ఇంటికాడ చిన్నపిల్లలతో వాడి బళ్ళోకి వెళ్ళను అంటాడు, మీరు బెల్లం మొక్క పెడతాను అంటారు, లేదా పైసలు అది జేబులో పెడతారు, లేకపోతే కొత్త చొక్కాలు కుట్టిస్తూ ఉంటారు, ఏదో చెప్తారు. ఆ బుజ్జిగాన్ని ఆ బళ్ళోకి పంపడానికి ఎన్ని చమత్కారాలు కావాలంటే అన్ని చమత్కారాలు చేస్తారు. భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడు, నీ బుజ్జిగాన్ని బళ్ళోకి పంపడానికి ఎన్ని చమత్కారాలు చేస్తున్నారు, నీ మనస్సునే బుజ్జిగాన్ని లోపలికి పంపడానికి అన్ని చమత్కారాలు చేయమంటున్నారు. ఇది లోపలికి వెళ్ళాలి, లోపలికి పంపాలండి. లోపల పంపితే బళ్ళకి వెళ్ళి అలవాటు లేనివాడు తొందరగా వెళ్తాడా? అది ఏదో అదే ఇస్తారా, ఆ పరిచయం అంటారు, ఇది పడితే బెల్ల ముక్క పెడతా ఉంటారు, లేదా సినిమాకి తీసుకెళ్తా ఉంటారు, ఏదో అంటారు, కొత్త బట్టలు కొట్టిస్తూ ఉంటారు, ఏదో చేస్తారు, ఏదో చేస్తారు. అలాగే ఈ మనస్సుని కూడా లోపలికి పంపడానికి అన్ని ఉపాయాలు మీరు ఆలోచించాలి. ఆలోచించి ఆ మనస్సుతోటి పేచి పెట్టుకోకుండా, మనస్సుతోటి స్నేహంగా ఉండి, మనస్సును మచ్చిక చేసుకుని, ఆ మనస్సును రెచ్చగొట్టకుండా మీ పిల్లలను వెళితే వెళ్ళి లేకపోతే మానేయని మీరు అంటారా? వెళ్ళటానికి అలాగే ఈ మనస్సును కూడా హృదయంలోకి నువ్వు లోపలికి వెళితే వెళ్ళు మానికి మానే అలా అనకూడదు. దాన్ని మచ్చిక చేసుకుని, దాంతో స్నేహం చేసుకుని, దాన్ని పరచబడేటట్టు, ఆ మనస్సు పరచబడేట్టు చేసుకుని, మీ మనస్సుతో మీరు విరోధం పెట్టుకోకుండా దాన్ని నెమ్మదిగా పంపించి, లోపల ఈశ్వరుడికి చేతులు ఉన్నాయి, ఆయనకు అవయవాలు లేవనుకోకండి, ఈశ్వరుడికి అవయవాలు ఉన్నాయి. ఈశ్వరుడికి మీరు నెమ్మదిగా విషయ చింతనలోంచి మీ మనస్సుని విడుదల చేసి హృదయంలో ఉన్న ఈశ్వరుడి చేతికి అందిస్తే మీ మనస్సుని ఆయన చేతికి లోపల గుంజేసుకుంటాడు. ఆయన చేతికి అందేవటమే పని. అంతేగా రమణ మహర్షి గారు ఏమన్నారంటే, బయట ఉన్న గురువు మనస్సుని లోపలికి నెట్టడానికి చూస్తాడు, లోపల ఉన్న గురువు మనస్సును లోపల గుంజుకోవడానికి చూస్తాడు. బయట గురువు చేసే పని ఉంది, లోపల గురువు చేసే పని ఉంది. అసలు గురువు అంటేనే అనుగ్రహం. అసలు అనుగ్రహం వాడు బయట చేసి, బయట గురువు బయట చేసే పని చేస్తూ ఉంటాడు, లోపల గురువు బయట, లోపల గురువు లోపల చేసే పని చేస్తాడు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు, కానీ ఎన్నో జన్మల నుంచి ఆయన అర్చన చేయటం వల్ల, ఆయన పూజ చేయటం వల్ల, ఆయన జపించటం వల్ల, ధ్యానించటం వల్ల, మీ విశ్వాసం ఉన్న బలం వల్ల, మీ లోపలన్న గురువే మీ కోసం కాళ్ళు చేతులు తొడుక్కొచ్చి ఓ నోరోటి పెట్టుకుని మీకు టీచ్ చేసి మీ మనస్సును లోపలకు మళ్లించడం కోసం లోపలన్న ఈశ్వరుడే, లోపలన్న బ్రహ్మ పదార్థమే ఒక రూపం ధరించి వచ్చిందిరయ్యా, వాడే గురువు. అది మీ పూజ ఫలితంగా వస్తాడు, మీ పూర్వజన్మ పుణ్య ఫలితంగా వస్తాడు. మీరు పూర్వజన్మలో పుణ్యం చేస్తే, జన్మల నుంచి మీరు భగవంతుని ఆరాధిస్తుంటే, భగవంతుని జపిస్తుంటే, భగవంతునికి అర్పణ చేసి కృష్ణార్పణం, రమణార్పణం అని అర్పణ బుద్ధితోటి కనుక మీరు పని చేస్తుంటే, ఎందుకో ఇన్ని జన్మల నుంచి నన్ను దొర్లిస్తున్నావు, ఈ శరీరం ఏ శరీరం ఉంటే ఆ శరీరం నేను అనుకుంటున్నాను అజ్ఞానం వల్ల, ఇన్ని శరీరాల్లో నన్ను దొర్లించుకుని వచ్చే బదులు నీ పాదాల దగ్గరికి తీసుకోరాదా అని జన్మల నుంచి భగవంతుని లోపల భగవంతుని ఆరాధిస్తుంటే, ఆ భగవంతుడే అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ మెరిసీ, కేవలం పని ఉండే కదా రావటం కాదు, సొంత పని అంటే ఏముండదు, గురువుకి సొంత పని అంటే ఏముండదు, పర్సనల్ ఎంజాయ్మెంట్ ఉండదు, ప్రైవేట్ లైఫ్ ఉండదు, నీ లోపల అంటే భగవంతుడే ఓ రూపం ధరించి వచ్చి ఓ నోరోటి పెట్టుకుని కాళ్ళు చేతులు తొడుక్కుని నీకు బోధించి నీకు టీచ్ చేసి నీకు టీచ్ చేసింది కూడా నీకు అనుభవంలోకి వచ్చేటట్టు చేసి నీ మనస్సును లోపలకి మళ్లించి ఆ లోపల నిజంగా బయటికి కనిపిస్తున్నాడు కానీ నిజంగా ఉన్నాడు లోపలే కదా. ఆ లోపల ఉన్న బయటికి లోపలికి బయట గురువు లోపలికి మళ్లిస్తాడు మనస్సుని, లోపల గురువు మనసును లోపలకు గుంజుకుని విడిచిపెట్టడు, లోపలకు గుంజుకుని మనస్సుని తన స్వరూపాన్ని ఇస్తాడు. అదే బ్రహ్మం, అదే మోక్షము, అదే నిర్వాణ స్థితి, అదే స్వర్గరాజ్యం, పరిమితులు లేని ఆనందం, అద్దెలు లేని ఆనందం, దుఃఖ విశేషం కాని ఆనందం, దేహంతో కానీ దాని తాలూకు ఇంద్రియాలతో కానీ సంబంధం లేని ఆనందం, డిపెండెంట్ హ్యాపీనెస్ కాదు, ఇండిపెండెంట్ హ్యాపీనెస్, ఇండిపెండెంట్ పీస్, అన్బ్రోకెన్ బ్లిస్, అదే గల తాండవిస్తూ ఆనంద ప్రవాహంలో ఊగిసిరాడుతూ ఉంటావు. అప్పుడు నీకు లోకం కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటే, దేహం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, యానికి నువ్వు అచేతంగా ఉంటావు. అంతగా వ్యాపించి ఉంటావు. ఒక చోట ఉన్నాం మరొక చోట లేవనే బుద్ధి నీకు కలగదు. ఒక కాలంలో ఉన్నాం మరొక కాలంలో లేవనే భావం నీకు రాదు. అన్ని కాలాల్లోనూ ఉంటావు, అన్ని ప్రాంతాల్లోనూ ఉంటావు, అంతటా ఉంటావు. అసలు ఇంకోటి మన మనస్సులో దోషం ఉంటే ఆ గురువు చెప్పిన దాన్ని, భగవంతుడు చెప్పిన దాన్ని మన మనసు రిజెక్ట్ చేస్తుంది. శిష్యుడు కాని వాడికి, పవిత్రుడు కాని వాడికి, వినయం లేని వాడికి, విజేత లేని వాడికి అసలు బోధించవద్దని చెప్పారు శాస్త్రాలు. పూర్వపు ఋషులు ఇలా నీటిని పెట్టి ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు నమ్మిన వాళ్ళని కూర్చోబెట్టి ఆ చైతన్య గురించి టీచ్ చేశారు. ఇలా నీటిని కింద ప్రవచనాలు ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు నమ్మిన వాళ్ళకి వాళ్ళు దిగడవైతే ఆ సబ్జెక్ట్ వాళ్ళకి అవగాహన అందుతుంది అనుకున్నప్పుడే అది టీచ్ చేసేవాళ్ళు. అక్కడ శిష్యులకు ఉండి విజయత ఉండే వినయం ఉండి ఆ లోపల మలమ లేకుండా ఆ పవిత్రత ఏముంది, వాళ్ళ సబ్జెక్ట్ ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నాడు, వాడి అండర్స్టాండింగ్ మనం చెప్పేది ఎంతవరకు అర్థమవుతుంది, వాడి అండర్స్టాండ్ వాడికి అర్థమైంది ఎంతవరకు కూడా ఆచరించగలుగుతున్నాడు, వాడు ఆచరించలేకపోతే ఏ విషయాలు అర్థం వస్తున్నాయి, అది ఆ గురువు కూడా ఆ విషయాలను కూడా బయటికి లాగి కాల్చేవాడు వాడి గురువు. పూర్వం గురువు శిష్య సాంప్రదాయం. దానికి నీకు చెన్నయానంద విషయం చెప్తాను. చెన్నయన విషయం పెట్టాడు కదా చెన్నయానంద. ఒకసారి వాళ్ళు తపోవన మహారాజ్ దగ్గర చదువుకున్నారు, తపోవన మహారాజ్ దగ్గర చదువుకున్నారు ఉత్తరకాశీలో. 4 సంవత్సరాల నుండి ఉపనిషత్తులు భగవద్గీత చెన్నయన తపోవన మహారాజ్ దగ్గర చదువుకున్నారు. ఏదో ఒక మాట, ఏదో కోపం వచ్చి, ఏదో సందర్భంలో ఏదో కఠినంగా మాట్లాడారు తపోవన్ మహారాజు చెన్నయనంతటి మాట్లాడారు. ఇద్దరు ఇద్దరు మాతృభాష మలయాళమే, గురువు గారు మాతృభాష మలయాళమే, శిష్యుడు మాతృభాష మలయాళమే. ఈయన ఉత్తరకాశీలో 4 ఏళ్ళు చదువుకున్నారు. ఇద్దరు మాతృభాష మలయాళమే కానీ ఎప్పుడూ మాతృభాష ఒక వాక్యం మాట్లాడుకోలేదు, ఎప్పుడు ఆంగ్ల భాష అన్నట్టు. ఏదో ఒకసారి తపోవన్ మహారాజు ఏదో కోపంగా ఏదో చిరాగ్గా మాట్లాడారు. చిరాగ్గా మాట్లాడి నేను కోపం వచ్చింది చెన్నయన, కోపం వచ్చి దగ్గర ఇచ్చేసారు వెళ్ళిపోతున్నారు. అప్పుడు తపోవన్ మహారాజు అన్నమాట, గురువు ఏదైనా చిన్న మాట అంటే నువ్వు పర్లేకపోతున్నావు, నువ్వు భగవద్గీత దేశం అంతా తిరిగి భగవద్గీతను ఎలా ప్రచారం చేస్తావు, ఆ వ్యక్తిగతంగా పర్సనల్ కేర్ తీసుకునేలా శిక్షణ ఇచ్చేవారు అది గురువు అంటే. నువ్వు గురువు ఏదైనా చిన్న మాట అంటే నువ్వు పర్లేకపోతున్నావు, దేశం అంతా తిరిగి భగవద్గీతను ప్రచారం చేస్తున్నావు, దేర్ ఇన్సల్ట్ దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన, దేర్ ఇంజరీ దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. గాంధీ గారు మహాత్ముడు, మహాత్ముడు అనుకుంటున్నాం, ఆయన పేరు మోహన్ చంద్ కరమ్చంద్ గాంధీ. మోహన్ చంద్ కరమ్చంద్ గాంధీ అవమానాలు భరించాకే మహాత్ముడు అయ్యాడు. మోహన్ ఊరికే మహాత్ముడు అవలేదు. దక్షిణాఫ్రికాలోని ఇండియాలోని ఆయన అవమానాలు మోహన్, ఆయన పేరు మోహన్, గాంధీ గారి పేరు మోహన్. ఆ మోహన్ మహాత్ముడు ఎలాగయ్యాడంటే దక్షిణాఫ్రికాలో ఇండియాలోని ఆయన అవమానాలు భరించాక ఎన్నో సాధనలు చేశాక జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాకే మహాత్ముడు అయ్యాడు. కానీ మోహన్ మహాత్ముడు ఊరికే అవలేదు. ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తే ఎన్ని బ్యాటిల్స్, ఎన్నో పొలిటికల్ బ్యాటిల్స్ కూడా ఎన్నో వాళ్ళు అయితేనే మహాత్మా అయ్యాడు. ఇది ఇతరులతో చేసే యుద్ధం కాదు. ఆధ్యాత్మిక సాధన అంటే ఇది పాకిస్తాన్ తోడు చేసే యుద్ధం లాంటిది కాదు, ఇతరులతో చేసే యుద్ధం కాదు, నా మనస్సుతో నేను చేసే యుద్ధం ఆధ్యాత్మిక సాధన అంటే. 1,000 మందిని మనం కత్తి పుచ్చుకుని చంపొచ్చు, అది చాలా తేలిక. కానీ మనస్సును నిగ్రహించుకోవడం ఇంకా చాలా కష్టం. ఈ మనోనిగ్రహం కష్టం, ఆ వివేకాన్ని కాపాడుకోవడం కష్టం. ఆ డిస్క్రిమినేషన్ బిట్వీన్ రియల్ అండ్ నాన్ రియల్ అది కాపాడుకోవడం చాలా కష్టం. అంటే బహు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికిరాదు, అదే ఏం పనికిరాదు. మీకు దేహ ప్రారంభాన్ని బట్టి మీకు ధనం ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, అవి ఉన్నాయని మీరు అదే ఏం తెచ్చుకుంటే ఇవన్నీ ఎలాగా పోతాయి, ఇవన్నీ ఎలాగా పోతాయి, రాబోయే ఎంతమందికి అవినయం వస్తుంది. అంటే సర్వకాల సర్వావస్థల్లో నీ ముఖంలో అవినయం లేకుండా చూసుకోమంటాడు ఆచార్య స్వాములు వారు. సర్వకాల సర్వావస్థల్లో ఈ భాషమైన పరిస్థితిని బట్టి నీ పరిస్థితి బాగుండొచ్చు, నీకు కొంతమందికి అని నిజం కాదు, బాగుంటే బాగుండొచ్చు దేహ ప్రారంభాన్ని బట్టి. దాన్ని బట్టి నువ్వు మానసికమైన ప్రకోపం తెచ్చుకోవద్దు, ఎమోషన్ తెచ్చుకోవద్దు. ఎమోషన్ ఇస్ నాట్ డివోషన్. అసలు మనకు ఆలోచనే లేదండి. ఆలోచన లేని వాళ్ళకి మనకు అమృతం ఏంటండి? అలా ఫండమెంటల్ గా మనకు ఆలోచన లేదు. భగవంతుడు ఉన్నాడు అనుకోండి, అదే స్వాములు వారు ఉన్నారు, వాసుదేవ స్వామి వారు ఉన్నారు, భగవద్గీత ఆ మనోనాశనానికి భగవద్గీతలో అనేక ఉపాయాలు చెప్పారు. ఇందులో మనం ఎవరిని ఎంతమంది ఆలోచిస్తున్నాం? మనకి అమృతానుభవం వదిలేండి, అసలు ఆలోచన ఉందా మనకు? అసలు అసలు మన ఇంట్లో పెద్దవాళ్ళే మన బాబు కోసం మనం మందలిస్తే మనం కోపం తెచ్చేసుకుంటున్నాం ఆలోచన. అయ్యో మన బాబు కోసమే వాళ్ళు మందలిస్తున్నారని ఆలోచించి చిన్న విషయాల్లో మనకు ఆలోచన లేనప్పుడు మనకు అమృతానుభవం ఏంటి? ఆత్మానుభవం ఏంటండి మనకి? ఆ చిన్నపాటి ఆలోచన లేనప్పుడు మనకు అమృతానుభవం ఏంటి? మనకి ఇమోటల్ స్టేట్ ఏంటి? ఎక్కడ వైకుంఠం ఏంటి? మోక్షం ఏంటి మనకి? ఈ జలపై దాటిలేనప్పుడు హిమాలయ పర్వతాలుగా దాడుతాం. అదే కృష్ణ గీతలో చెప్తాడు, నిన్ను కర్తృత్వం పెట్టుకోమని నేను అందరికి నువ్వే పెట్టుకుంటున్నావు, నువ్వే బాధపడుతున్నావు. నిన్ను డోయర్షిప్ పెట్టుకోమని నీతో నేనేం చెప్పలేదు. పెట్టుకో డోయర్షిప్ కర్తృత్వం అహవ్ దండీస్ అహవ్ దండటని ఆ కర్తృత్వం నువ్వే పెట్టుకున్నావు. పెట్టుకున్నాడు నువ్వే, బాధపడేవాడు నువ్వే, సఫరింగ్ కు గురి అయ్యేవాడు వాడే, పునర్జన్మకు ప్రయాణం చేసేవాడు నువ్వే, నన్ను కల్పించుకుని కూడవలే, నువ్వు కల్పించుకుని ఇవన్నీ దేవుడు చేశాడని అనుకుంటున్నావు. ఇవన్నీ దేవుడు చేయలేదు, నువ్వు కల్పించుకుని గొడవలే నీకు దుఃఖాన్ని తీసుకొస్తున్నాయి. దేవుడు నీ దుఃఖం రావాలని అనుకోడు, నీ కల్పించుకుని గొడవలు, నువ్వు క్రియేట్ చేసుకునే విషయాలు. నీ అజ్ఞానం నేను బాధపడతాంది, నీ అజ్ఞానం నేను దుఃఖపడతాంది. అంటే నీ వివేకాన్ని ఉపయోగించుకుని, నీ సాధన ఉపయోగించుకుని, ఈశ్వరు యొక్క పాదాలను ఆశ్రయించి ఆ కర్చొత్వం కనుక పోతే నీకు సుఖం తెలుస్తుంది. నీ సహస్రాలు ఎప్పుడైతే శుద్ధి అయిందో ఆ మరుక్షణంలో నీకు ఆనందానుభవం కలుగుతుంది. ముందు తలకై శుద్ధి అవ్వాలి, దానికే సాధన యొక్క ప్రయోజనం. ఇంకా ఆధ్యాత్మిక పురోగతికి ఒక రహస్యం ఉంది. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి సజీవమని విశ్వాసం ఉంటే 150 వంతులు మీకు ఆధ్యాత్మిక సాధన పూర్తి అయిపోయినట్టు. డౌటింగ్ సామస్య లేక ఉండకూడదు. భగవంతు ఈశ్వరుడైన వాడు ఒకడు ఉన్నాడు, మన ప్రభు ఒకడున్నాడు, మన భర్త ఒకడున్నాడు, మన యజమాని ఒకడున్నాడు అనేటువంటి సజీవమైన విశ్వాసం ఉంటే 150 వచ్చేసినట్టే మిగతా 50 మీరు సాధన చేసి సంపాదించవలసింది. ముందు అసలు ఆ ఈశ్వరుల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, ఆ ఫెయిత్ ఉండాలి. ఆ ఫెయిత్ ఉంటే అండర్స్టాండింగ్ మీకు వచ్చేస్తుంది. ఫెయిత్ లేకపోతే అండర్స్టాండింగ్ రాదు. ఆ గురువు అనుగ్రహం లేకపోతే ఆ గురువు చెప్పిన వాక్యం కూడా మీకు పట్టదు, అంతు పట్టదు. అసలు అంటే రెండు అవసరమే. ఎఫర్ట్ ఇస్ నీడెడ్, గ్రేస్ ఇస్ నీడెడ్, కృషి అవసరమే, కృప అవసరమే. భగవద్గీతలో చివరి అధ్యాయంలో, అధ్యాయంలో లాస్ట్ ఎక్కడ యోగేశ్వరరావు కృష్ణు ఆయన చివరి శ్లోకంలో 18 అధ్యాయంలో చివరి శ్లోకంలో ముగింపు శ్లోకంలో ఒక మాట చెప్పాడు వ్యాసుడు. ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది, లక్ష్మి ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. కృష్ణుడు ఉంటే సరిపోతుందని చెప్పలేదు, అర్జునుడు ఉంటే సరిపోతుందని చెప్పలేదు. కృష్ణుడు ఉండాలి, అర్జునుడు ఉండాలి. అక్కడ కృష్ణుడంటే కృప, అర్జునుడంటే కృషి. ఆ కృప ఉండాలి, కృషి ఉండాలి. నీ కృషి కృపను తీసుకొస్తుంది. ఇక్కడ రమణ స్వామి గారు ఏం చెప్తున్నారంటే, నీ ప్రయత్నం అవసరమే, నీ ప్రయత్నం అవసరమే. అయితే నువ్వు సక్సెస్ అవ్వాలంటే 3 అవసరం. 1 స్వప్రయత్నం, 2 కాల పరిపక్వం, 3 ఈశ్వర కటాక్షం. నీ ప్రయత్నం నువ్వు చేయాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరు అనుగ్రహించాలి, ఈశ్వర అనుగ్రహం నువ్వు శిరస్సు మీద పరిశీలించాలి. ఈ 3 ఒక పని. కేవలం మోక్షమే కాదు, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా ఒక పని పూర్తి అవ్వాలంటే ఒక స్వప్రయత్నం ఉండాలి, కాల పరిపక్వం ఉండాలి, ఈశ్వర కటాక్షం ఉండాలి. అయితే 3 కలిసి వస్తేనే ఆ పని సంపూర్ణం అవుతుంది, ఆ పని పెర్ఫెక్ట్ గా అవుతుందని చెబుతూ ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, 2 అవసరమే అయ్యా. ఏది అవసరం? కృషి అవసరమే, కృప అవసరమే. అయితే నీ కృషి కృపను తీసుకొస్తుంది. 2 అవసరమే అంటే నీ తెలివితేటలు ఒకటే సరిపోవు, నీ సాధన ఒకటే సరిపోదు. నువ్వు ఎవరినైతే పొందుదాం అనుకుంటున్నావో ఆయన అనుగ్రహం కూడా నీకు అవసరం. ఆయన అనుగ్రహం లేకుండా ఆయన పొందలేవు, ఆయన దయ లేకుండా పొందలేవు. ఆ దయ కూడా అవసరమే. ఆ దయ ఎలాగొస్తుంది? మన బిహేవియర్ ని బట్టి వస్తుంది. డే టు డే లైఫ్ లో మన బిహేవియర్ ని బట్టి ఈశ్వర అనుగ్రహం వర్షిస్తుంది మన మీద. మన సాధనమే మన భక్తిని పూజ గదికి పడిన పూజ అవసరమే. అయితే సాధన పూజకి పరిమితం చేయకూడదు. మన మాటలో దోషం లేకుండా ఉండాలి, మనకు వచ్చే తలం ప్రవేశంలో దోషం లేకుండా ఉండాలి, చేతలో దోషం లేకుండా ఉండాలి. ద్వేషించే వాళ్ళు మధ్యలో మనం ఉన్నప్పటికీ, వాళ్ళు ద్వేషిస్తున్నారని మనకు తెలుసుకుంటున్నప్పటికీ, ద్వేషరహితంగా ఉండటమే కాకుండా వాళ్ళని ప్రేమించగలగాలి. అప్పుడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఆధ్యాత్మిక జీవితం అంటే నన్ను నేను చంపుకోవటం, ఆ దేహగతమైన నేనని, ఈ మనోగతమైన నేనని, అజ్ఞాన జనితమైన నేను చంపుకోవటమే. అదే ఆ పోరాటమే ఆధ్యాత్మిక జీవితం. ఇతరులను చంపడం ఆధ్యాత్మికం కాదు, నన్ను నేను చంపుకోవటం. ఇతరులను ఒక లక్ష్యం చంపటం కంటే నన్ను నేను చంపుకోవటం చాలా కష్టం. ఈ మధ్యన ఒక భక్తిని అడిగా నేను పోగొట్టుకోవడం మాకు రమణ మహర్షి గారు మాకు అలవాటు ఉంది కదండి. నేను ఒక భక్తిని అడిగా నేను పోగొట్టుకోవడానికి మీరు సాధన చేస్తున్నారంటే ఆయన అడగ నేను ఉంటే కదా అన్నాడు. అహంభావనే ఆత్మ అనుకుంటే అది ఉంటుంది. నాలో ఉన్న అహంభావనే ఆత్మ అనుకుంటే అది ఉన్నట్టు అనిపిస్తుంది. అహంభావం ఆత్మ అనుకోవడం మానేస్తే పోగొట్టుకోవడానికి ఏమి లేదు. వయసు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా ఆ స్పిరిచువల్ గ్రోత్ దగ్గరికి వచ్చేవాడికి మనం అందరం చిల్లరండి. కొంతమంది ఓల్డ్ పీపుల్ ఏమనుకుంటారంటే తొందరగా చావు వస్తే బాగుండాలా అనుకుంటారు. అది ఇంట్లో వాళ్ళు బాగా చూడకపోతారు. మీరు ఇంట్లో మిమ్మల్ని ఎవరో బాగా చూడటం లేదనుకోండి, మీరేం అనుకోవద్దు, వాడనే మమకారం తగ్గిపోతుంది. అది మీకు శోకం వస్తుంది. ఇంట్లో వాళ్ళు మనం అందరం బాగా చూసి బాగా మర్యాద చేస్తుంటారని వాళ్ళ మీద మమకారం పెరుగుతుంది. చచ్చిపోయేటప్పుడు ఈశ్వర చింతన పోయి ఏ బొమ్మలను చింతిస్తాం. చాలా మంది ఏమనుకుంటారండి, ఇంట్లో వాళ్ళు మమ్మల్ని బాగా చూడబోతుంది మనకే మంచిది, వాళ్ళ మీద మమకారం పోతుంది. అది బాగా వస్తున్నారని కూడా మమకారం పెట్టింది. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మన మనస్సుతో ఆడుకునే బొమ్మలు. మన ఇంట్లో 10 మంది అనుకుంటారనుకునేప్పుడు బొమ్మలు చంటిపిల్లలేమో చంటిపిల్లలు ఏదో బొంగరాలతో ఆడుకుంటారు. మన ఇంట్లో ఉన్న దేహాలతో మన మనస్సుతో ఆడుకునే బొమ్మలు మన ఇంట్లో ఉన్న దేహాలు. మన మనస్సుతో ఆడుకుంటాం, చంటిపిల్లలు ఏమో చేతులతో బొంగరాలు ఆడుకుంటారు. మన ఆధ్యాత్మికం కూడా పిల్లలమే మనం. అంటే నీకు భగవంతు చరణ అనేక జన్మల నుంచి నీ భక్తి ఊరికే పోదు. నీ ఎఫర్ట్ నువ్వు సిన్సియర్ గా ప్రయత్నం చేస్తాంటే, నీ లోపల డెడికేషన్ ఉంటే, డివోషన్ ఉంటే నీ ప్రయత్నం ఊరికే పోదు. ఏదైనా మంచి చేసావనుకో నువ్వు మర్చిపోయిన ఈశ్వరుడు మర్చిపోడు. నువ్వు చేసిన మంచి ఏదైనా చేస్తే ఈశ్వరుడు బ్యాంకులో ఉంటుంది అది. ఇక్కడ స్టేట్ బ్యాంకు లో ఉండకపోతాం, ఈశ్వరుని బ్యాంకులో ఉంటుంది అది. నీకు వచ్చిన మంచి తలంపు, నీ చేతితోడు చేసిన మంచి పనులు, ధనం కింద మారిపోయి ఈశ్వరుని బ్యాంకులో ఉంటుంది. నీకు మరణాంతర జీవితం ఆ డబ్బు అంతా చెల్లుతుంది నీకు. ఇక్కడ స్టేట్ బ్యాంకులో డబ్బు చెల్లకపోయినా అంటే ప్రతి మానవుడు కూడా కొంత ఈశ్వరుని బ్యాంకులో కూడా కొంత ధనం వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం మరణించిన తర్వాత ఈ స్టేట్ బ్యాంకులో డబ్బు చెల్లదు మనకు. ఇక్కడ డబ్బు అమెరికాలోనే చెల్లదు, ఇక్కడ మరణానంతరం ఎలా చెల్లుతుంది? మన రూపాయలు మన అద్దెలు మన దేశం యొక్క అద్దెలు దాటి వెళ్తే ఇంకా రూపాయలు చెల్లవు. ఇంకా మరణానంతర జీవితం ఎలా చెల్లుతాయి? అది చెల్లవు. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు చేసిన ప్రయత్నం ఊరికే పోదు. భగవద్ అనుభవం పొందాలనే విషయంలో నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, గణ్యానికి వెళ్లకముందు నువ్వు ఫెయిల్ అవ్వచ్చు. నీ ఎఫర్ట్ ఊరికే పోదు. నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన పూజలు, నువ్వు చేస్తున్న సాధన ఊరికే పోదు అయ్యా. నీ ఎఫర్ట్ వేస్ట్ అవ్వదు. ఇలా అనేక జన్మ నుంచి శరణాలు వచ్చి నీ ఇష్టమే నా ఇష్టం అని భగవంతుడు నువ్వు శరణాగతి చేసి ఆయన ప్రార్థించగా ప్రార్థించగా, ఆరాధించగా ఆరాధించగా, ఆయన జపించగా జపించగా, ధ్యానించగా ధ్యానించగా, ఆ దేవుడే గురు రూపంలో ప్రత్యక్షమయ్యి నిన్ను నీ మీద దయ కురిపిస్తాడు. అయ్యా మాట దయ, ఆ చూపు దయ, ఆ లుక్ ఈజ్ ఎనఫ్, వర్డ్ ఈజ్ ఎనఫ్. ఏది మాట్లాడినా దయే. ఇంకా దయ రూపం దాల్చింది, గురు రూపం దాల్చింది దయ. అంతేకాదు అహంభావనలోంచి, అజ్ఞానంలోంచి విడుదల పొందింపలేని తల్లి తల్లి కాదు. అజ్ఞానం శాస్త్రంలో చెప్తే అజ్ఞానంలోంచి బయటికి తీసుకురాని తండ్రి తండ్రి కాదు. అజ్ఞానంలోంచి మనం విడిపించడానికి ప్రయత్నం చేయని గురువు గురువు కాదు. ఆ తల్లి తల్లి కాదు, ఆ తండ్రి తండ్రి కాదు. అజ్ఞానంలోంచి విడిపించడానికి మనం ఎవడైతే ప్రయత్నించాడు గురువు గురువు కాదు. ఎవడైతే నీ మనసును లోపలికి పంపించడం మానేసి మనస్సును బాహ్యముఖం చేస్తున్నాడు, మనస్సును అంతర్ముఖానికి చేయటం మానేసి ఏ గురువు అయితే మీ మనస్సును బాహ్యముఖానికి చేస్తున్నాడు వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. ఇది రమణాచార్యుడు చెప్పిన మాట. అంటే భగవంతుడు గురు రూపంలో వస్తాడు. అయ్యా భగవంతుడు గురు రూపంలో వస్తాడు, నీ పట్ల దయ చూపిస్తాడు, నీకు లోచూపు కలగజేస్తాడు, నీ సత్వగుణాన్ని పెంచుతాడు, ఆ దేహాభిమానంలోంచి నిన్ను విడుదల చేస్తాడు. ఇదంతా గురువు చేసే పని. మనస్సు అంతర్ముఖం కాకుండా, మనస్సుకు మూలచూపు లేకుండా, మనో నిగ్రహం లేకుండా, మనస్సుకు క్రమశిక్షణ లేకుండా లోపలన్న వస్తువుని దర్శించలేదు. నీకు ఆ సత్యానుభవం కలిగితేనే కానీ బంధం నుంచి విడుదల పొందలేదు, జ్ఞానం నుంచి విడుదల లేవు, చీకటి నుంచి బయటికి రాలేదు. లోపల సద్వస్తువుని గోచరం కాకపోతే బంధం నుంచి విడుదల పొందలేవు, నువ్వు దుఃఖం నుంచి కూడా విడుదల పొందలేవు. ఏది నువ్వుగా ఉన్నావో అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు ప్రతి జామంలో కూడా ఏదో రూపంలో నేను దుఃఖం వెంటాడుతుంది, విషాదం వెంటాడుతుంది. ఏ వస్తువునైతే సుఖం ఉందో ఆ వస్తువు పొందినప్పుడే సుఖీ అవుతావు. అంటే ఈశ్వర అనుగ్రహం ఒకప్పుడు ఉంది, మరొకప్పుడు లేదనుకుంటున్నారని ఎప్పుడూ ఉంది. ఆ ఉన్నది మీకు చేతికి అందుకోవటానికి ప్రయత్నం. అంటే సత్పురుష అనుగ్రహం లోపల మీ జ్ఞానగంధ మీ హృదయంలో ఉంది. కాశీలోనది మామూలు గంధ, ఇది జ్ఞానగంధ మీ హృదయంలో ఉన్నది. అయితే దోషరహితుడికి పాపరహితుడికి కానీ ఈ జ్ఞానగంధ అందదు. అంటే నువ్వు ప్రాపంచిక విషయాలతో ఆకీగా ఉండకండి, దేవుడికి దగ్గరగా ఉండండి. ప్రాపంచంతో ఎక్కువ ప్రపంచం కుక్కతోకలాంటిది. కుక్కతోక ఎలా పట్టుకునించే బాగా తర్వాత మామూలుగా వంకర అయిపోతుంది. మీరు ప్రపంచంతో ఎక్కువ మీ పనేది మీరు చూసుకోండి. కృష్ణుడు కూడా గీతలో ఏం చెప్తాడంటే, లోకంతో మీరు అతిగా ఉండొద్దు. మీరు ఎంతవరకు లోకంతో సంబంధం అంతవరకు మీరు పనికండి, అతిగా ఉండకూడదు. లోకాన్ని ఉద్ధరించేద్దాం, లోకాన్ని ఉద్ధరించేద్దాం అనుకోద్ది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే మీ ద్వారా ఎంతో కొంత లోకం ఉద్ధరించబడుతుంది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం మానేసి లోకాన్ని ఉద్ధరించడం అనేది ఆత్మవంచన. మనం మోసం చేసుకోవటం అది. నిన్ను ఉద్ధరించుకో, నిన్ను పవిత్రం చేసుకో. నీ ద్వారా లోకం ఎంతో కొంత బాగుపడితే బాగుపడుతుంది, లేకపోతే నీకు సంబంధం లేదు. అంటే లోకం అనేది నీకు ఎంతవరకు సంబంధం అంతవరకు పెట్టుకో, అతిగా పెట్టుకోవద్దు. రమణ మహర్షి గారు అంటారు, ఇతరుల విషయాలు అతిగానో కలగ చేసుకోవద్దు, అతి మంచితనం వల్ల చెడు ఎదురొస్తుంది. మనకు కూడా అనుభవం జీవితం. మన పుస్తకాలు చదివిన దానికంటే మన మనస్సును మనం బాగా చదువుకుంటే, మన హృదయాన్ని మనం బాగా చదువుకుంటే ఎక్కువ పాఠాలు మనం నేర్చుకోలేం. మన పుస్తకాన్ని ఎంత బాగా చదువుతాం, అలా మనం మనస్సును అంత బాగా చదువుకుంటే మనం ఏ విషయాన్ని మనలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మనలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి, ఏ విషయాన్ని మనం తొలగించుకోవాలని ఒక అండర్స్టాండింగ్ మనం రాగలుగుతాం అసలు మనస్సును చదవటం అంటూ నేర్చుకుంటే. అంటే పుస్తకం కంటే కూడా మస్తకం ముఖ్యం, దాన్ని చదవాలి బాగా. అయ్యే మానవుడికి ఎక్కువ విషయ చింతన ఉంటుంది, మనం దేవుడికి దూరంగా ఉంటున్నాం, లోకానికి దగ్గరగా ఉంటున్నాం. లోకానికి సాధ్యమంతకు దూరంగా ఉండు, దేవుడికి దగ్గరగా ఉండు. ఆరోగ్య కాదు దేవుడికి దగ్గరగా ఉంటుంది నేర్చుకో. నీ శరీర యాత్రకి ఎంతవరకు అవసరమే అంతవరకు లోకంతో సంబంధం పెట్టుకో, అంతకంటే అతిగా పెట్టుకోవద్దు. నీకు లోకంతో సంబంధం తగ్గాలంటే నువ్వు లౌకికులతో స్నేహం చేస్తే నీకు లోకంతో సంబంధం ఇంకా పెరిగిపోతుంది. నీకు లోక సంబంధం అంటే ఏంటి తెలుసా, శరీర జ్వరం కంటే లోక సంబంధం వల్లే మానసిక జ్వరం మనకు తొందరగా వస్తుంది. ఫిజికల్ ఫీవర్ కంటే మెంటల్ ఫీవర్ చాలా ప్రమాదకరమైనది. ఫిజికల్ ఫీవర్ మనకు శరీరంలో శ్మశానంలో కాలిపోతున్నది, శరీరం కాలిపోయినప్పుడు శరీరంలోని ఫీవర్ కూడా కాలిపోతుంది. కానీ మెంటల్ ఫీవర్ చాలా ప్రమాదం, రాబోయే జన్మలకు కూడా మానసిక జ్వరం కూడా వస్తుంది. లోకంతో అధిక మీరు సంబంధం పెట్టుకోవడం వల్ల మానసిక జ్వరం మెంటల్ ఫీవర్ పెరుగుతుంది. ఆ జ్వరం మీకు తగ్గాలంటే మీ శరీరంలో జ్వరంగా ఉందనుకోండి, మనకు నోట్లో ఏది పెట్టుకునే చేతిగా ఉంటుంది. అలాగే నీ మనస్సులో నీ మనసు ఎక్కువ జ్వరంగా ఉందనుకో, దేవుడు చెప్పిన మాట కూడా నీకు చేతిగా ఉంటుంది, గురువు చెప్పిన మాట చేతిగా ఉంటుంది. మంచి వాళ్ళు అందరికీ వాళ్ళగా కనిపిస్తారు. శరీర జ్వరం వల్ల నోట్లో పెట్టుకుని పాయసం పుట్టుకుని ఎలా చేతిగా ఉంటుంది, నీ మనసులో కంటే జ్వరం ప్రవేశిస్తే అక్కడ ప్రవేశిస్తే దేవుడి వాక్యం కూడా చేతిగా ఉంటుంది. ఆ వాక్యం చదివేటప్పుడే చేతిగా ఉంటుంది, దాన్ని ఏం భరిస్తాను కనుక ఊసేస్తావాడు. సత్సంగంలో ప్రాపంచిక నువ్వు సత్పురుషులతో సహవాసం చేయి. అది ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గొప్ప ఫిజిస్టన్, న్యూటన్ కూడా ఐన్స్టీన్ అప్పుడు మ్యాథమెటిక్స్ లో ఇద్దరు పెద్దవాళ్ళు, ఫిజిక్స్ లో కూడా పెద్దవాళ్ళు ఇద్దరు. ఐన్స్టీన్ చెప్పాడు, ఇప్పుడు మనం డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా వెళ్ళిపోతున్నాం, అమెరికా వెళ్తున్నాం, ఆస్ట్రేలియా వెళ్తున్నాం, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నాం డబ్బు సంపాదించుకోవడం. అది ఐన్స్టీన్ చెప్పాడు. జ్ఞాన సముపార్జనకు అవసరం అయితే భూమి యొక్క అంచు దాకా వెళ్ళు. ఇది ఒక ఫిలాసఫర్ చెప్పింది కదా, ఒక సైంటిస్ట్ చెప్పినటువంటి మాట. ఐన్స్టీన్ చెప్తాడు, ఏదైనా బుక్ చదివామనుకో ఎంతవరకు అర్థమైంది, ఏ చాప్టర్ నీకు అర్థమైంది, ఏ చాప్టర్ నీకు అర్థం అవ్వలేదు, అర్థం అవ్వకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అంతేగాని అర్థం అవ్వకపోతే అర్థమైనట్టు నటించకు. నువ్వు నీకు ప్రాపంచిక ధ్వరం తగ్గాలంటే, మానసిక ధ్వరం తగ్గాలంటే ఒకటి మందు ఉంది, సత్యతోడు సహవాసం, సజ్జన సాంగత్యం. ఆ సజ్జం నటండి, బట్టలు కొనే వరకు ఆళ్లే కుట్టించి ఇచ్చేస్తారట, అన్ని పనులు ఆళ్లే పూర్తి చేసేస్తారు. సజ్జన సాంగత్యం హోలీ కంపెనీ యాక్టివిటీ. రామకృష్ణ పరమహంస గారి భాషలో చెప్పాలంటే మనం చేసే ప్రయత్నం ఈ సీలింగ్ ఫ్యాన్ లాంటిది, లేకపోతే టేబుల్ ఫ్యాన్ లాంటిది, సజ్జన సంకష్టం సహజంగా వచ్చే ఎయిర్, న్యాచురల్ ఎయిర్ లాంటిది. నీ ప్రయత్నం కంటే, నువ్వు చేస్తున్న ప్రయత్నం కంటే ఎక్కువ బలంగా పనిచేస్తుంది సత్పురుషులతో సహవాసం. అయితే ఆ సత్పురుషుల సహవాసం కూడా మనకు పుణ్యబలం లేకపోతే దొరకదు. అంటే నువ్వు జాగ్రత్తగా నీ వివేకాన్ని ఉపయోగించుకుని నువ్వు ఆ సత్పురుష సహవాసం వెతుక్కో. ఆ సంబంధం ఏది, ఆ సజ్జన సాంగత్యం, ఆ ఈశ్వరునితో నీకున్న అనుబంధం, సత్పురుషుతో సహవాసం, ఆ ఈశ్వరునితో నీ ఈశ్వర చింతన నేను ఏం చేస్తా నీకు తెలియదు. ఆ సజ్జన సాంగత్యం, ఆ ఈశ్వర అనుబంధం నీకు తెలియకుండా మట్టి మంది పెట్టి ఆపరేషన్ చేస్తాంటే ఆపరేషన్ చేస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. అలాగే సత్పురుష సహవాసం వల్ల రాబోయే జన్మలకి కారణాలు నీలో ఏమైనా ఉంటాయి, అవి నీకు తెలియకుండా కాలి భూమిది అయిపోతాయి. ఆ సత్పురుషుల సహవాసంలో అటువంటి ప్రయోజనం ఉండవయ్యా. అయితే నువ్వు సజ్జన నుంచి విడిచిపెట్టద్దు, ఈశ్వర స్మరణ విడిచిపెట్టద్దు, ఈశ్వరుని పాదాలను ఆశ్రయించడం మానొద్దు. అసలు ఇంకోటి ఈ అనుబంధాలు ఏదైన కనుక, ఒక మనిషికి మనిషికి ఉన్న అనుబంధాలు ఏదైన కనుక, ఇందులో రహస్యం ఏంటంటే ఆ జన్మాంతర సంబంధాన్ని బట్టి, వాళ్ళ మీద ఆ జన్మాంతర సంస్కారాన్ని బట్టి నీకు వాళ్ళ మీద ఎంతవరకు అనుబంధం, అంతవరకు నీకు మమకారం ఉంటుంది. తర్వాత మమకారం పోతుంది. ఆ మమకారం పోయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళకి మన దారి మన. ఆ మమకారం పోయిన వాడికి ఏమండి అహంభావ రహిత స్థితి పోయిన ఇంటర్నల్ స్టేట్ పొందిన వాడికి, వాడికి అసలు హ్యూమన్ అటాచ్మెంట్ ఉండదు, డివైన్ అటాచ్మెంట్ కూడా. ఓ అరుణాచలేశ్వరుడా, ఈ లోకానికి సంబంధించిన బంధాలు దూరవడం కోసం నీ మోహంలో పడ్డాను, హ్యూమన్ అటాచ్మెంట్ పోగొట్టడం కోసం నీ అటాచ్మెంట్ లో పడ్డాను అరుణాచలేశ్వరుడా. ఇప్పుడు నీ డివైన్ అటాచ్మెంట్ కూడా నాకు పోవాలి. ఈ డివైన్ అటాచ్మెంట్ పోతేనే కానీ నేను స్పిరిచువల్ ఎరిక్యులర్ అవ్వలేను, ఇండిపెండెంట్ అవ్వలేను. శివ శివ అనుకుంటున్నట్టే నాకు సుఖం రాదనుకో, నా సుఖం నీ మీద ఆధారపడి ఉంటాను. అక్కడ కూడా ఏదో ఒక రకంగా అటాచ్మెంట్ ఉంది. హ్యూమన్ అటాచ్మెంట్ పోవడం కోసం నీ అటాచ్మెంట్ లో పడ్డాను అంతవరకు బాగా ఉంది. కానీ నీ అటాచ్మెంట్, నీ అటాచ్మెంట్ డివైన్ అటాచ్మెంట్, హ్యూమన్ అటాచ్మెంట్ కంటే డివైన్ అటాచ్మెంట్ మంచిదే. కానీ నీ అటాచ్మెంట్ లోంచి బయటకు రావాలంటే నేను అనుగ్రహం లేకుండా నా తెలియచేత వల్ల నేను బయటకు రాలేను, నన్ను అనుగ్రహించి నీ అటాచ్మెంట్ కూడా తీసేస్తే అప్పుడు నాకు ఇంకా డిపెండెన్స్ లేదు, ఇండిపెండెంట్ అయిపోతుంది. విషయాల మీద దానిలో హోలీ కంపెనీలో నీకు తెలియదు అయ్యా, ఆ సర్జరీ జరుగుతూ ఉంటుంది హోలీ కంపెనీలో. ఆ సర్జరీ చేస్తున్నట్టు కూడా నీకు తెలియదు, ఆ సర్జరీ జరిగిపోతూ ఉంటుంది. నువ్వు సాధన చేస్తున్నట్టు నీకు తెలియకుండా సాధన చేసేస్తావు. హోలీ కంపెనీ అటువంటిది అయ్యా, అటు వాడితో సహవాసం విడిచిపెట్టద్దు. నీకు వారు ఎంత దూరం తీసుకుపోతారంటే ఈ డివైన్ అటాచ్మెంట్ హ్యూమన్ అటాచ్మెంట్ ఓడగొట్టడమే కాదు, పునర్జన్మ చేతులైన కారణాలు ఓడగొట్టడమే కాదు. నీ శరీరం ఈ భూమి మీద హైదరాబాద్ లో నీ శవం తిరుగుతున్నప్పుడే నీ లోపలటువంటి సద్వస్తుతో నీకు అనుబంధం కలిగించి ఇప్పుడు శరీరం మరణించిన తర్వాత శరీరం ఉండగానే మోక్ష సుఖాన్ని, ఆత్మ సుఖాన్ని, నిర్వాణ సుఖాన్ని, ఆ స్వర్గరాజ్యాన్ని నేను అనుగ్రహిస్తాను అయ్యా. వాళ్ళు సత్పురుషులు, వాళ్ళు హోలీ టెంపుల్. అయితే నువ్వు ఈ జన్మలోనే పొందవచ్చు అయ్యా. ఏదైతే నువ్వు పొందుదామనుకుంటున్నా ఈ జన్మలోనే పొందొచ్చు, వాయిదాలు వేసుకోక్కర్లేదు. రేపు రూపు లేదు, రేపు 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 అనుకోవద్దు. అది సోమరితనాన్ని గుర్తు. ఏ రోజు చేసే పని ఆ రోజు చెయ్యి నువ్వు, ఏ రోజు చేసే సాధన ఆ రోజు చెయ్యవయ్యా నువ్వు. ఇప్పుడో నీకు రెండు అనుభవం కలుగుతుంది నువ్వు సిన్సియర్ గా చేస్తే. ఈశ్వరుడు పట్ల ఈశ్వరుడు ఉన్నాడన్నటువంటి సజీవైన విశ్వాసంతో నువ్వు సిన్సియర్ గా కపటం లేకుండా, మనిషి కపటి కాకూడదు. మన మాటలో కానీ మన మనసులో కానీ వీటి ఫండమెంటల్ గా కపటం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు కపటం లేకుండా ఉంటే, నీ డే టు డే లైఫ్ లో నువ్వు కపటం లేకుండా ఉంటే, ఇప్పుడు మనకు అనుభవం కాళ్ళలో కలగదు, చేతుల్లో కలగదు, ఈ తలకాయలో కలగదు. అనుభవం అనేది ఎప్పుడు హృదయంలోనే కలుగుతుంది. భగవంతుడు చెప్పాడు, అహమాత్మ గుడాకేశ అందరి హృదయాల్లో నేను ఉన్నాను, అందరి హృదయాల్లో నేను ఉన్నాను, ఆత్మగా ఉన్నానని చెప్పాడు చైతన్యంగా అందరి హృదయాల్లో ఉన్నాను. అయితే అన్నారు నాకు రూపరహితుడిగా నామరహితుడిగా ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే నీకు జ్ఞానం కూడా ఉంది. ఈశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడు ఆయన అనుగ్రహంలో అక్కడ నీకు జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం ఎక్కడ ఉదయిస్తుంది అంటే కాళ్ళలోనే, చేతుల్లోనే కాదు, తలకాయలో కాదు, ముక్కులో కాదు, చెవులు కాదు. జ్ఞానం ఉదయించేది ఈ జన్మలో అయినా, రాబోయే జన్మలో అయినా, ఈనాటికైనా, ముందు నాటికైనా, జ్ఞానం అనేది, అనుభవం అనేది, ఎక్స్పీరియన్స్ అనేది, ఎక్కడైతే ఈశ్వరుడు నివాసంగా ఉన్నాడు, ఎక్కడైతే ఈశ్వరుడు ఏ గుహలైతే ఉన్నాడు, అనుభవం నీకు హృదయంలోనే నీకు అనుభవం కలుగుతుంది. కానీ అమృతానుభవం నీకు హృదయంలో కలుగుతుంది, కానీ ఎక్కడో కాళ్ళలోనే చేతుల్లోనే కలిగేది కాదు. అందుకే బైబిల్ అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచగలరు. ఫైనల్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్, నేకెడ్ ట్రూత్ నీ హృదయంలో ఉన్నవయ్యా. అనుభవం అక్కడే కలగాలి, నీకు పెరమంటికి ఇట్లా అనుభవం కలుగుతుంది. అది ఆ వస్తువు నీకు అనుభవం ఎటు వచ్చేది నీ హృదయంలోనే. ఈనాటికైనా, ముందు నాటికైనా ఎక్స్పీరియన్స్ చేయవలసిన వస్తువు నీ హృదయంలోనే ఉంది. అక్కడే ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ యువర్ హార్ట్ ఓన్లీ, ఇన్ యువర్ నాట్ ఓన్లీ ఫిజికల్, నాట్ ఇన్ ఫిజికల్ హార్ట్, ఇన్ స్పిరిచువల్ హార్ట్. ఫిజికల్ ఫిజికల్ హార్ట్ శరీరంలో ఒక భాగం, కానీ స్పిరిచువల్ హార్ట్ శరీరంలో ఒక భాగం కాదు. ఫిజికల్ హార్ట్ శ్మశానంలో కాల్చి కట్టబడుతుంది, కానీ స్పిరిచువల్ హార్ట్ స్మరణలో కాల్చబడదు. ఏం చేద్దంటే శరీరంలో ఒక భాగం కాదు, నీ లోపల ఉంది. దేహము నేననే తలంపు నీకు లోపల నుంచే వస్తుంది, కానీ దాని మూలం శరీరంలో భాగం కాదు. దాని మూలం శరీరంలో భాగం అయితే శరీరం కాలినప్పటికీ కూడా కాలిపోతుంది, అది శరీరంలో భాగం కాదు. ఆ స్పిరిచువల్ హార్ట్లోనే ఈ జన్మకైనా, రాబోయే జన్మకైనా, ఈ నాటికైనా, ముందు నాటికైనా నీకు అనుభవం అనేది హృదయంలోనే కలగాలి. విట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అవర్ స్పిరిచువల్ హార్ట్ ఓన్లీ. నీ హృదయంలో అనుభవం కలగలరా? ఎన్ని ప్రసంగాలు నువ్వు విన్నా, ఎన్ని రచనలు నువ్వు చేసినా, ఎన్ని శాస్త్రాలను అభ్యసించినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఏమి చేసినా ఆయన అనుగ్రహం లేకుండా ఆయన స్వరూపాన్ని పొందాలి. కానీ మనం ఏదైనా మంచి పని చేసామనుకోండి, అది లోకం గౌరవాల కోసం చేస్తున్నాము, టాంటాం కోసం చేస్తున్నాము, లోక వాసన కోసం చేస్తున్నాము, లేదా దేహ బ్రాంచ్ పెంచుకోవడం చేస్తున్నాము, లేదా మంచి మంచి కోసమే చేస్తున్నాము, లేదా ఈశ్వర అనుగ్రహం పొందడం కోసం ఆ పని చేస్తున్నాము, అది ఎలా తెలుస్తుంది? ఆయన అనుగ్రహం మీరు ఎన్ని ఉపన్యాసాలు మీరు విన్నా, ఎన్ని శాస్త్రాలు మీరు అధ్యయనం చేసినా ఆయన అనుగ్రహం లేకుండా ఆయన దొరకదు. ఆయన అనుగ్రహం సంపాదించడం మనం చేయవలసిన పని డే టు డే లైఫ్ లో. ఆయన దయలేరు, ఆయన పొందలేం, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన పొందలేం. అసలు చిన్నపిల్లల దగ్గర నువ్వు వస్తే మనం లాక్కోలేముంటే ఆడికి ఆడికి ఇవ్వడం ఇష్టం లేకపోతే దేవుడి దగ్గర మోక్షం మనకు ఎక్కడ వస్తుంది? అంతేగా ఆయన దయ లేకుండా ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, శక్తి ఈశ్వరుడు, శక్తి చైతన్యానికి. కోరికకి శక్తి లేదు, జ్ఞానం శక్తి లేకుండా ఉండదు, కోరిక మట్టికి శక్తి లేదు. అంటే మీరు ఏం మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు అరకత వస్తామనుకోండి, యోగ్యత వస్తామనుకోండి, స్లోగా మెచ్యూరిటీ వచ్చేస్తామనుకోండి, మనకి మెచ్యూరిటీ వచ్చేస్తామనుకోండి, నెమ్మదిగా బుద్ధి పండిపోతామనుకోండి, ముగ్గుతాం, మనం బాగా ముగ్గుతున్నాం అనుకోండి, ఆ మెచ్యూరిటీ వస్తామనుకోండి, ఆ డిజర్వ్ అవుతున్నాం అనుకోండి, లోపల విశాలం అవుతున్నాం అనుకోండి, లోపల పవిత్రం అవుతున్నాం అనుకోండి, మనసు స్వచ్ఛం అయిపోతాం అనుకోండి, మోక్షం కావాలని అడగక్కర్లేదు. ఆయన అంతటైనా మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు, అన్వాంటెడ్గా ప్రసాదిస్తాడు. మనకు అరగత లేనప్పుడు అడిగినప్పుడు, అడగతున్నప్పుడు అడగక్కర్లేకుండా ఇస్తాడు మన దేవుడు. భగవాన్ సత్పురుషుడు సహవాసం గురించి చెప్తున్నారు, విన్నది వల్ల పాపం తగ్గుతున్నట్టండి, మరి కల్పవృక్షం వల్ల దరిద్రం తగ్గుతున్నట్టండి, గంగాజలం వల్ల పాపం పోతున్నట్టు అన్నీ పోతాయటండి. కానీ సత్పురుషుడు సహవాసం అన్నీ పోతాయి, ఏది ఏం పోతాయండి? పాపం పోతున్నట్టండి, పాపం పోతున్నట్టుని, దరిద్రం పోతున్నట్టుని, పాపం పోతున్న సత్పురుషుల అన్నీ పోతాయ్యా. ఏదైతే పనికిరానియో అన్నీ పోతాయి. ఆత్మానుభవానికి, ఆత్మ సాక్షాత్కారానికి ఏదైతే నీకు అడ్డొస్తున్నాయో, ఏ విషయాలకి అడ్డొస్తున్నాయో, ఏ ఫార్మల్ మ్యాటర్ అయితే అడ్డొస్తుందో, ఏ డస్ట్ అయితే అడ్డొస్తుందో అన్నీ నీకు తెలియకుండా పోతాయి. అవి చంద్రుడు ఒక తాపమే పోగొట్టగలడు, సత్పురుషులు తాపమే కదా అన్నీ పోగొడతారు. ఏసి ఆత్మానుభవం పొందటానికి అడ్డొచ్చే అన్ని విషయాలను కూడా సత్పురుషులు పోగొట్టగలరు. నదుల్లో స్నానాలు చేయొచ్చు, విగ్రహాలని ఆరాధించటం, ఇవన్నీ కూడా సత్పురుషులతో సహవాసం ముందు తీసుకట్టు అంతేగా. ఆ గురువు యొక్క అనుగ్రహం, ఆ సత్పురుషుల యొక్క అనుగ్రహం అది ఎవరైనా తాగుతుంది వాడి సమక్షంలో. ఇక్కడ మల్లెపువ్వు ఉంటే మల్లెపువ్వు వాసన ఎలాగొస్తున్నా, మల్లెపువ్వు వాసన గాలి ఏ విధంగా అయితే మోసుకొస్తుందో ఆ సత్పురుషుల సంహాసంలో వాడి వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తాడు. నీలో ఉన్న ఫారణ నాటు ఉంటే, నీ మైండ్ ఏదైనా ఫారణ నాటు ఉంటే ఫారణ నాటును తీసుకో పక్కన పడుతుంది. ఆ సత్పురుషుల యొక్క వైబ్రేషన్స్ యొక్క ప్రభావం అటువంటిది ఒక ఫిజికల్ గా ఆలోచించినప్పటికి. అంటే మహాత్ములతోటి, మహర్షులతోటి, యోగులతోటి, జ్ఞానులతోటి సాంగత్యం ఎందుకో చెప్పమంటావా? నీ వర్గంలో నీ గురించి తెలియటానికే వాళ్ళతో సాంగత్యం హోలీ అసోసియేషన్ ఎందుకంటే వాళ్ళు ఏదో నీకు ఆకాశంలో దింపిస్తారని కాదు, ఏదో చర్చిస్తారని కాదు, నీ హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజం ఉండడం సంగతి కూడా నీకు తెలియటం లేదు. ఆ హృదయంలో ఒక నిజం ఉండడం దాని స్ఫూర్తి కలగజేసి, దాని స్పృహ కలగజేసి, కలగజేసి విడిచిపెట్టం కాదు. నీకు అది అనుభవించి చేసే వరకు నిన్ను వెంటాడతాడు వాడే గురువు. వాడు మౌనంగా పనిచేస్తారు, మాటలతో ప్రసంగాలతో రచనలతో పని లేదు. యానికి వాళ్ళు చేసే పని అయితే సైలెంట్ గా చేసుకెళ్ళిపోతూ ఉంటారు. అన్నిటికంటే శక్తివంతం వాడి మౌనం శక్తివంతంగా పనిచేస్తుంది, నీ మనస్సును సమూలంగా మార్చేస్తుంది. నీకు మారు జ్ఞానం యొక్క మౌనం నీకు మారు మనస్సు తీసుకొస్తుంది. అంటే ఆ జ్ఞానం అని వీక్ మైండ్ స్ట్రాంగ్ మైండ్ చేస్తాడు జ్ఞాని. ఆ జ్ఞాని యొక్క సమక్షంలో నీ మైండ్ ప్యూరిఫికేషన్ వచ్చేస్తుంది. నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా కూడా నీ ప్యూరిఫై అవుతావు జ్ఞాని యొక్క సమక్షంలో. అన్నిటికంటే శక్తివంతమైంది జ్ఞానం యొక్క మౌనం. వాక్ కంటే శక్తివంతమైంది, మాట కంటే శక్తివంతమైంది. ఒకవేళ అవసరమైనప్పుడు మాట్లాడితే జ్ఞాని యొక్క చూపు అనుగ్రహం, వారి మాట అనుగ్రహం, వారి చేత అనుగ్రహం, వారి రచన అనుగ్రహం, వారి కథలకి అనుగ్రహం, అంతేకాదు వారి రూపాన్ని ఆ శరీరాన్ని ధరించడం కూడా అనుగ్రహం. అంతకంటే పర్లేదు. అంటే గురువు యొక్క అనుగ్రహం అత్యంత బలీయమైనది. గురువు యొక్క మౌనం నీ వాసన నాశనం చేస్తుంది, నీ పునర్జన్మ హేతువులను బయటికి లాగి కాల్చి ఊడిచేస్తుంది గురువు యొక్క అనుగ్రహం. ఓ అరుణాచలేశ్వరుడా, ఈ దేహం అగ్నికి ఆగుతవకముందే, ఈ భౌతికమైన దేహం అగ్నికి ఆగుతవకముందే, ఓ అరుణాచలేశ్వరుడు అనుగ్రహాన్ని పంపించి ఈ దేహం కాలి బూడిదవ్వకముందే, నా అజ్ఞానాన్ని, నా అవిద్యని, నా మూర్ఖత్వాన్ని, నా ఆలోచన లేనితనాన్ని దీన్ని కాల్చి బూడి చేయవా. ఎప్పుడు దేహం మరణించాక దేహం ఉండగాని ఈ దేహం అగ్నికి ఆహుతవ్వకముందే, నీ జ్ఞానాన్ని నేను పంపించి నా అజ్ఞానాన్ని కాల్చి బూడి చేయి అరుణాచలేశ్వరుడు. దేహం పోయిన తర్వాత నువ్వు చేసేదేంటి? పన్ను కుళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసేదేంటి? దేహం శవమైన తర్వాత నువ్వు చేసేదేంటి అరుణాచలేశ్వరుడు? ఆ పని అయితే దేహం ఉండగానే చెయ్యి అరుణాచలేశ్వరుడు. అంటే భగవాన్ రిపీటెడ్ గా చెప్పేది ఏంటంటే, మీరు ఫలానా దేవతకి భక్తులుగా ఉండమని ఆయన చెప్పలేదు. మీ ఏ దేవుని ఉపాసించడానికి ఇబ్బంది లేదు, ఒక ఆర్గనైజేషన్ లేదు. ఆయన ఒకటే, మీ ఇష్టమైన మార్గంలో మీరు ప్రయాణం చేయండి. మీ శరీరం ఉండగానే శరీర రహిత స్థితిని, అహంభావ రహిత స్థితిని పొందండి. అహంభావ రహిత స్థితి ఇది కొట్టు ఆత్మజ్ఞానం. అది మీరు ప్రయత్నం చేసి ఎప్పటి అవసరం దానికోసం ప్రయత్నం చేయండి. మీరు శరీరం ఒకటి, మనస్సు ఒకటి ఉంది, లోపల ఉండి ఉందనుకుంటున్నాం. లోపల ఏదో డివైన్ స్పిరిట్ ఉంది, అందరి స్పిరిట్ లోపల, దానికి సంబంధించి అది ఉంది, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మీకు లేదు. అది మీకు దేహాన్ని మనస్సుని మాక్సిమం ఉపయోగించుకోండి. ఉపయోగించుకుని ఆ మరణం లేని వస్తువుని పొందండి. మీ శరీరానికి మరణం రాకముందే శరీరాన్ని ఉపయోగించుకోండి, మనస్సును ఉపయోగించుకోండి, సత్పురుషులను ఉపయోగించుకోండి, శాస్త్రాన్ని ఉపయోగించుకోండి, గురువాచ్యాన్ని ఉపయోగించుకోండి. మనం కూడా భౌతికంగా పని చేయాలనుకోండి. అవసరమైతే చాలా మందిని ఆశ్రయిస్తాం పని అవటం కోసం. అలాగే మోక్షం పొందడానికి కూడా మోక్ష స్థితిని, ఆ బ్రాహ్మణ స్థితిని, బ్రాహ్మణ స్థితి లేకుండా నీకు మోక్షం రాదు. ఆ బ్రాహ్మణ స్థితిని పొందడం కోసం దేహాన్ని ఉపయోగించుకో, నీ మనస్సును ఉపయోగించుకో, నీ సమకాలికుల్లో ఎవరైనా సత్పురుషులు ఉంటే వాళ్ళని ఉపయోగించుకో, గురువాక్యాన్ని విశ్వసించు, ఆ గురువాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. భగవంతుడిని ఎన్ని అవకాశాలు ఇచ్చాడో అన్ని అవకాశాలను ఉపయోగించి నీ పొందవలసిన వస్తువులను పొందు. నీ వచ్చిన పని పూర్తి చేసుకో. నీ భూమి మీదకి ఎందుకు వచ్చావో, ఈ ప్లానెట్ మీదకి ఎందుకు వచ్చావో ఆ పని పూర్తి చేసుకో. అందుకే నాకు ధనం ఉంది, చదువు ఉంది, నాకు లోటు లేకుండా రోజు వెళ్ళిపోతున్నాను, అలా కాలక్షేపం చేసి కూర్చోకు. భగవాన్ చెప్తారు, ఏసీ దగ్గర ఉన్నావు అనుకో, మంచం ఉందనుకో, తల కింద తిక్కే కాళ్ళ కింద తిక్కే ఉందనుకో, పైన ఫ్యాన్ తిరుగుతుంది, దోమతెర ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి భగవంతుడు నీకు ఇచ్చే అన్ని సదుపాయాలు. ఏసీ, సీలింగ్ ఫ్యాన్, దోమతెర, కాళ్ళ కింద ఒకటి ఎక్కే, తల కింద ఒకటి ఎక్కే, ఇవన్నీ నిద్ర పట్టడానికి మీరు ఎలాగో అయితే ఉపయోగించుకుంటున్నారో అలాగే భగవంతుడు ఇచ్చిన అవకాశాలని అన్నింటిని మీ చదువు, మీ ధనము, మీ వివేకం, మీ తెలివి, మీకున్న సత్పురుషులు, ఆ టైంలో మీ కాలంలో ఎవరైతే సత్పురుషులు ఉన్నారో వాళ్ళని ఆశ్రయించండి, వాళ్ళ అనుగ్రహాన్ని పొందండి, వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినటువంటి వాక్యాన్ని శ్రవణం చేయండి, ఆ శ్రవణం చేసిన వాక్యాన్ని మననం చేయండి, మననం చేసి ధ్యానం చేయండి. మీరు మననం చేసిన వస్తువే మీకు అనుభవంలోకి వస్తుంది. మీరు మననం చేసిన వస్తువు మీకు సొంతం అవుతుంది, కానీ విన్నంత మాత్రం చేసి సొంతం అవదు. అంటే భగవంతుడు మీకు ఎన్నైతే అవకాశాలు ఇచ్చాడో అన్ని అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుని భగవంతుని స్మరించి తరించండి. அருணாச்சல சிவன் அருணாச்சல சிவ அருணாச்சல కొంతమంది అంటున్నారు దేహమునే తలంపు ఎక్కడి నుంచి వస్తామండి ఎక్కడి నుంచి వస్తాం అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తామని అక్కడికి వెళ్ళి చూడమంటున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తాను అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తామంటే మీరు నిద్రలో ఎక్కడ ఉన్నారు అక్కడి నుంచే వస్తాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనుషు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి ఇక్కడ నింపు అరుణాచల గిరిరూపమైన కరుణ సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచల గిరిరూపమైన కరుణ సముద్రమా మమ్మల్ని అనుగ్రహించడానికే నువ్వు గిరిరూపంలో ఉన్నావు. గిరిరూపమైన కరుణ సముద్రమా గిరిరూపమైన కరుణ సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచల చైతన్యానికి రాత్రి లేదు పగలలేదు అమాస లేదు పౌర్ణం లేదు ద్వైత్యం లేదు ఇది రాత్రి ఇది పగలు అని ద్వైత్యం లేదు చైతన్యంలో. అసలు రాత్రి భాగం ఇలా ఉంటుంది పగల భాగం ఇలా ఉంటుంది అమావాస ఇలా ఉంటుంది పౌర్ణం అలా ఉంటుంది చైతన్యం లేదు అమావాస లేదు పౌర్ణం లేదు రాత్రి లేదు పగల లేదు ద్వైత్యం లేనే లేదు. అక్కడ ఇంబవలు లేని ఇది ఇంబవలు లేని బట్ట బయట ఎంట ఇది ఇంబవలు లేని బట్ట బయట ఎంట రని ఇంపగ రావేల అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమే మనం కూర్చుని రిలైజ్ చేయకుండా బాడీ వదిలేస్తాం అనుకోండి ఏంటి ఏం చేసుకుంటాం దీన్ని. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రాగలేల అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శుభమ రూపం ఆత్మ కాదు శుభమ పేరు ఆత్మ కాదు ఆత్మ శుభమ కాదు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనుచు స్మరించు వామరల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచలమును చూసి స్మరిస్తేనే స్మరించగా స్మరించగా మనకు ముక్తి వస్తుందని చెబుతున్నారు మీరు. స్మరిస్తేనే ముక్తి వస్తుందా అని ఒక ప్రేరణ గారు అడిగారు భగవాన్. అంటే ఆ ప్రేరణ గారికి భగవాన్ ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడగడానికి ముందు అవడం అన్నాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ మనకి ఇష్టం లేకపోయినా అంగీకరించారు అది. అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి వస్తుందని శివుడు ఆజ్ఞను అడగడానికి ముందేవడం సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ను ప్రశ్నించడానికి వీల్లేదు. శివుడు ఆజ్ఞను కాదంటానికి ముందేవడం నువ్వంటూ ఒకడు ఉన్నాక అరుణాచల మనుషులు స్మరించు వార అహము నిర్మూలించు అరుణాచల అరుణాచల మనుషు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అంటే ఈ భరించగా భరించగా స్మరించగా స్మరించగా దేహాన్ని మనం నశిస్తుంది ఈ శవబుద్ధి నశిస్తుంది శివబుద్ధి కలుగుతుంది. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ కృష్ణుడు గీతలో చెప్తాడు, నీ వృధంలో ఒకడున్నాడు, వాడు ఈశ్వరుడు, వాడిని శరణి వేదుకో, నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా ప్రయత్నము చేసుకుని సర్వ విధంగా ప్రయత్నము చేసుకుని నువ్వు నీ వృధంలో అంతర్యాముడు అన్నాడు, ఈశ్వరుని శరణి వేదుకో అర్జున అంటాడు. ఆయన ఈశ్వరుడు, నేనే ఈశ్వరుని అక్కడ చెప్పు, నీ వృధంలో ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, నువ్వు అన్ని విధంగా ప్రయత్నం చేసి వాడిని కొడుకో తరించు అంటే అని ఇలా చెప్పుకుపోతాడు. కాబట్టి ఆయన ఈశ్వరుడు, అది మిస్ అయిపోతాం మనం. మళ్ళీ వేరు ఆయన వేరే మాట మనకు అసలే మనకు భేదబుద్ధి ఉండు. మనందరం దానం చేసి పని చేసి సూర్యుడు చేసి చెప్పడానికి చేస్తాం, అప్పుడు ఆ కృష్ణుని ఈశ్వరుని వెళ్ళని చేస్తాం. వాడి వేరే వీడి వేరే ఉంటాం మరి. ఆయన ఎక్కువ ఈయన ఆయన ఆయన ఈయన ఆ లోపల ఈశ్వరుడు కృష్ణుని రూపం ఉడితే రూపం ధరించి వచ్చాడంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కృష్ణుడు ఎవడనుకుంటున్నారు, మీరు ఆ శ్రీహరి ఎలాగొచ్చాడు, ఈ రాముడు ఎవడనుకుంటున్నారు, వచ్చినవాడు నారాయణుడే, ఆ శ్రీహరి ఎలాగొచ్చాడు, వాడే వీడు, మళ్ళీ వాడు వేరే వీడు ఏడు అనుకోవద్దు. హరే కృష్ణుడుగా వచ్చాడు, ఈ రాముడు కూడా శ్రీహరి ఎలాగొచ్చాడు, వాడే వీడు అని చెప్పడానికి హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకి పురుషార్థాలు నాలుగు, ధర్మ అర్థ కామ మోక్షం, అందులో మొదటి మర్చిపోతున్నాం మనం, పునాది మర్చిపోతున్నాం, ఆ ధర్మాన్ని మర్చిపోతున్నాం, ధర్మాన్ని ఆచరించి మర్చిపోతున్నాం, పునాది అసలు అది. ధర్మ అర్థ కామ మోక్ష అందులో మొట్టమొదటి మర్చిపోయాం మనం, మొట్టమొదటి మర్చిపోయాం, చివరిది ఆశిస్తాం, మిగతా మూడు ఆశిస్తున్నాం. ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల మిగతా మూడు వస్తాయి, కానీ మిగతా మూడు దేని వల్ల వస్తాయో దాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. ఆ ధర్మాన్ని ఆచరించడమే మర్చిపోయాం. యాదరిస్తే మూడు ఉద్యమం వస్తాయి, అర్ధకామాలు వస్తాయి, అర్ధకామాలతో కూడా మోక్షం కూడా వస్తుంది.